Today is a very auspicious and very joyful occasion on this wonderful occasion of the 125th Jayanti Mahotsava continuation of Bhagavan, and as also the conclusion ceremony of the Ratha Yatra. We have got a great Rathi here, Swami Nanagaru Swami, who is the Rathi, who guides the chariots of the lives of hundreds and thousands of people all over India. It is very appropriate that Rathi Swami is here amidst us, and all of us are waiting to hear his words of grief, which will definitely give you a great acceleration to the Ratha of our journey towards our spiritual endeavor. We are all looking forward to the words of grace from Sri Nanagaru Swami. Before that, Srimati Sushila Raman, the consort of the president of Sri Ramanashramam, and a very noted singer who has released Madam Manusuya. Both of them will give few songs as an appropriate occasion. After that, Nanagaru Swami will sing the music of spirituality that will kindle the tune in our hearts. Namaste.
Namaste, Bhagavanta. ಭಗವಂತ ಶ್ರೀರಮಣ.
ಓಂ ನಮೋ ಭಗವತೇ ಶ್ರೀರಮಣಾಯ. ಓಂ ನಮೋ ಭಗವತೇ ಶ್ರೀರಮಣಾಯ. ಓಂ ನಮೋ ಭಗವತೇ ಶ್ರೀರಮಣಾಯ. ಓಂ ನಮೋ ಭಗವತೇ ಶ್ರೀರಮಣಾಯ. ಅರುಣಾಚಲ ಶಿವ ಅರುಣಾಚಲ ಶಿವ ಅರುಣಾಚಲ ಶಿವ ಅರುಣಾಚಲ ಅರುಣಾಚಲಂ. ಕ್ರಿಮಿನ ಆತ್ಮ ಬಂದುಳರ ಈ ಸಬಲು ರಮಣ ಜ್ಞಾನ ರದ ಯಾತ್ರ ಮುಗಿಂಪು సందర్భంలో ఈ సమావేశాలు ఈ సభలు ఇక్కడ ఏర్పాటు చేశారు. దాన్ని పురస్కరించుకుని రమణ భక్తులందరూ కూడా ఈ సభలన్నీ విచ్చేయటం ఈ సభలన్నీ కూడా జయప్రదం చేయటానికి ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. ఈ రమణ జ్ఞాన రథయాత్ర ఈ రమణ జ్ఞాన రథయాత్ర జ్ఞాన యజ్ఞంలో ఒక భాగం. రమణుడు ఈ కలియుగానికి గురువు జ్ఞాన గురువు. ఈ మధ్యన తిరుపతి సభలలో ఎవరో ఒకరు మాట్లాడుతూ కొత్తగా ఎవరో ఏదో చెప్పారంటే అది వారు నమ్మకండి అని చెప్పారు. రమణుడు ఏదో కొత్తగా చెప్పారని మేము చెప్పటం లేదు. శిథిలమైపోయిన దేవాలయాన్ని మళ్ళీ పునరుద్ధరణ ఎలా చేస్తారో ఈ జ్ఞాన మార్గాన్ని పునఃప్రతిష్ట చేశారని మరుగుపడిపోయినటువంటి ఈ జ్ఞాన మార్గాన్ని ఆవిష్కరించారని చెబుతున్నాం. కానీ జ్ఞాన మార్గాన్ని కొత్తగా కనిపెట్టారని మేము ఎక్కడ ఏ సభలను చెప్పలేదు. మాకు సంబంధించినంత వరకు జ్ఞాన మార్గాన్ని ఆవిష్కరించారు, మరుగు పరుగుపోయిన జ్ఞాన మార్గాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేశారు. రమణుడి గురించి కృష్ణుడికి వేదవాసులు ఎటువంటి వాడు, రమణ ఋషికి గణపతి ముని అటువంటి వారు. అరుణాచల శివుడు, రమణ మహర్షి, గణపతి ముని. ఈ గణపతి ముని ఆయన సాహిత్యాన్ని రమణుని యొక్క సాహిత్యాన్ని ప్రారంభంలో విశేషంగా ప్రచారం చేశారు. ఈరోజు ముఖ్యంగా ఈ 2004 సెప్టెంబర్ 1 ఇది రమణ భక్తులందరూ కూడా ముఖ్యంగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి రోజు. 1896 సెప్టెంబర్ 1 రమణ భగవాన్ ఈ అరుణాచలం విచ్చేయటం జరిగింది. 1896 ఆగస్టు 29 మధ్యాహ్నం బయలుదేరి మదురాయి పట్టణంలో అన్ని రమణ భగవాన్ జీవితం అంతా శివక్షేత్రముల చోట అనుబంధమై ఉన్నది. తిరుచూలి, మదురాయి, అరుణాచలం 3 శివక్షేత్రములే. ఈ శివక్షేత్రముల చోటే ఆయన జీవితం అంతా అనుబంధం అయి ఉన్నది. ఈ 1896 ఆగస్టు 29 మధ్యాహ్నం మదురాయిలో బయలుదేరి 1 సెప్టెంబర్ భౌతికమైన సూర్యుడు ఉదయిస్తుంటే జ్ఞాన సూర్యుడు ఈ అరుణాచల పుణ్యక్షేత్రానికి విచ్చేశారు. ఆ భౌతికమైన సూర్యుడు బాహ్యంగా ఉన్న చీకటిని పోగొడుతుంటే ఈయన ఈ జీవకోటి హృదయంలో జీవకోటిలో ఉన్నటువంటి అవిద్య అజ్ఞానం అనే చీకటిని తొలగించడానికి వచ్చిన అవతారం రమణ అవతారం. ఈ రమణ అవతారంలో ఒక మహాత్ముడు ఉన్నాడు, ఒక ఆచార్యుడు ఉన్నాడు, ఒక పరమహంస ఉన్నాడు, ఒక యోగి ఉన్నాడు. ఇవన్నీ కలిపే రమణ అవతారం. ఈ రమణ అవతారం ఇక్కడికి అరుణాచలం వచ్చిన తర్వాత ఆయన పొందినది లేదు, పోగొట్టుకున్నది లేదు. ఈ అరుణాచలం వచ్చిన తరువాత నేను కొత్తగా సంపాదించినదంటూ ఏది లేదు అని రమణ ఉవాచ. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమీ పోగొట్టుకోలేదు, సంపాదించింది లేదు. ఆయన పొందవలసింది ఏమిటో మరణానుభవం ద్వారా మదురాయి పట్టణం శివక్షేత్రం శక్తి క్షేత్రం ఆయన పొందవలసిందంతా కూడా అక్కడే పొందారు. మదురాయి పట్టణంలో తిరుచూరిలో దేహం ధరించారు, ఒక దేహాన్ని తీసుకున్నారు. ఆ మదురాయి పట్టణంలో ఆయన 10వ తరగతి చదివే రోజుల్లో 16వ పూర్తయిన తర్వాత 17వ టీనేజ్ లో రవీంద్రనాథ్ ఠాగూర్ అన్న టీనేజ్ ఇది వరస్ట్ ఏజ్ అని. టీనేజ్ లో సర్వసాధారణంగా మనం ఏం ఆలోచించుకోలేం, ఇతరులు చెప్పింది మనకు అర్థం కాదు. అటువంటి టీనేజ్ లో ఆయన బ్రహ్మానుభవం అంటే ఆత్మ సింహాసనం మీద అధిష్ఠించబడ్డాడు టీనేజ్ లో. అది మరణానుభవం ద్వారా, నన్ను రెడ్డి గారు చెప్పారు, ద్వారకారెడ్డి గారు, మరణానుభవం ద్వారా అక్కడ మనం గ్రహించవలసింది ఏమిటంటే ఆయన మరణానుభవం ద్వారా, మరణానుభవం ఎలా జరిగింది, దేహం ద్వారానే ఆయనకి మరణానుభవం జరిగింది. ఆయన పొందిన అనుభవం మానసికము కాదు, అది దేహానికి సంబంధించింది కాదు, మనస్సుకి సంబంధించింది కాదు. ఆయన పొందిన అనుభవం మనోదేహములకు పరిమితమైంది కాదు. కానీ ఇక్కడ ఒక విషయం గ్రహించాలి, దేహముతోటి ఇసుమంతయు ఆయన పొందిన అనుభవం సంబంధం లేకపోయినా పొందవలసింది దేహం ద్వారానే పొందాడు. ఇది ఇక్కడ మనం విషయం గ్రహించాలి. ఆయన పొందవలసింది దేహం ద్వారానే పొందాడు, దేహానికి ఆయనకి ఇసుమంతయు సంబంధము లేకపోయినా. ఆయన హృదయంలో ఉన్నటువంటి సత్యాన్ని డైరెక్ట్ గా మధ్యవర్తులతోటి పని లేకుండా, ఆయన ఎక్స్టర్నల్ గురువుతోటి సంబంధం లేకుండా, ఆయన హృదయంలో ఉన్నటువంటి సత్యాన్ని డైరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ చేశారు. అంటే ఏదో ఒక నేను ఆయన హృదయగతమైనటువంటి సత్యం అనండి, బ్రహ్మం అనండి, భగవంతుడు అనండి, గాడ్ ఈజ్ వన్, ట్రూత్ ఇస్ వన్, బ్రహ్మం ఇస్ వన్. నిజం అనేది సత్యం అనేది ఒకటిగానే ఉంటుంది, కానీ రెండుగానే మూడుగానే ఉండదు. అది సత్య సాక్షాత్కారం. ఆయన సత్య సాక్షాత్కారం 17వ సంవత్సరంలోనే ఆయన టీన్ ఏజ్ లోనే మదురాయి పట్టణంలో వారి పినతండ్రి గారి ఇంటి దగ్గర ఆయన ఈ మరణానుభవం ద్వారా మరణాన్ని అతిక్రమించి, మరణాన్ని ఓలకం చేసి, మనోదేహములకు అతీతముగా ఒక ఆయన హృదయంలో ఉన్న సత్యాన్ని సాక్షాత్కారం చేసుకున్నారు. అంటే మానవ జాతి అంతా కూడా, జీవకోటి అంతా కూడా ఏ సత్యాన్ని తెలుసుకోవడానికి, ఏ నిత్యాన్ని తెలుసుకోవడానికి, ఏ స్వతంత్రమైన సత్తాన్ని తెలుసుకోవడానికి జీవకోటి అంతా ప్రయాణం చేస్తుందో, ఏదైతే మానవ జాతి గమ్యమో అది కొన్ని క్షణాల్లో ఆయన అనుభవం పొంది ఉన్నారు. అది దేవరహస్యం. అరుణాచలేశ్వరుడు, అరుణాడు రమణ మహర్షి గారు తిరుచూడి నుంచి ఇక్కడికి అరుణాచలం వచ్చారని చెప్పటం కంటే అరుణాచలేశ్వరుడే ఒక గురు రూపం తిరుచువిలో గురు రూపం ధరించి అరుణాచలం వచ్చాడు. ఆయన అరుణాచలేశ్వరుడే గురు రూపం ధరించాడు. కలియుగ గురువు జ్ఞాన గురువు, గురు రూపం ధరించి మళ్లీ అరుణాచలేశ్వరుడే అరుణాచలం ఇచ్చేసాడు. ఎందుచేతనంటే అరుణాచలానికి ఆయనకి ఉన్న అటాచ్మెంట్ మనం మాటలతో చెప్పలేము. అది మనస్సుకు అతీతం, మన తాటకు కూడా అతీతం. అరుణాచలేశ్వరుడు 54 సంవత్సరములు రమణుడి యొక్క దేహం ఈ పుణ్యక్షేత్రంలో, ఈ పావన క్షేత్రంలో, ఈ అగ్ని క్షేత్రంలో తిరుగాడింది. ఈ అరుణాచలాన్ని విడిచిపెట్టి ఎక్కడికైనా వెళదామని 54 సంవత్సరములు కనీసం నాకు తలంపు కూడా రాలేదన్నారు. అంటే ఆయన అరుణాచలేశ్వరుడే దేహం ధరించగా తిరిగాడు. ఆయన శివుడు, ఈయన గురువు. ఆయన చలించాడు, ఆయన కొండ చలించలేదు, ఈయన చలించాడు అంతే. అంటే ఇద్దరికి అంతకంటే తేడా ఏమీ లేదు. రూపం తేడా కానీ అంతకంటే వస్తువులో మటుకి తేడా ఏమీ లేదు. ఈ అరుణాచలేశ్వరుడు, ఈ అరుణాచలం, ఈ సెప్టెంబర్ 1 నేను ఎప్పుడు అరుణాచలం 1959 జనవరిలో నేను ఈ క్షేత్రానికి వచ్చాను మొదటిసారి ప్రథమడు. ఆయన 1957 సంవత్సరంలో నేను చాలా మంది సెయింట్స్ పేర్లు విన్నాను అంతకు ముందు. కానీ రమణ భగవానికి మాకున్న పూర్వ అనుబంధం ఏమిటో తెలియదు. కానీ ఆయన మాకు దేవుడిగాను, లేదా పెద్ద గురువుగాను, ఆచార్యుడిగానే కాకుండా కుటుంబ సభ్యుడిగానే మటుకే స్ఫురిస్తూ ఉంటారు. అంటే కిచెన్ క్యాబినెట్ లో మనుషులాగే మాకు స్ఫురిస్తూ ఉంటారు. అంచేత ఏదో జన్మాంతరమైనటువంటి అనుబంధం. ఆయన 1955 సంవత్సరంలో ఆయన పేరు పెద్దలు ఎవరైనా చెబితే అంటే వినలేదు నేను, ఏ పురాణంలో చదవలేదు, ఈ సెల్ఫ్ రియలైజేషన్ బివి నరసింహస్వామి గారు రాసినటువంటి ఇటువంటి స్టోరీలు చదవలేదు. 1957 సంవత్సరంలో ఒక రాత్రి ఒక కర్ర పట్టుకుని ఒక ముసలి వ్యక్తి నాకు స్వప్నంలో దర్శించి, నన్ను ముద్దు పెట్టుకుని, నన్ను అనుగ్రహించి, నన్ను దీవించి, సరిపోతుందని చెప్పలేదు, ప్రస్తుతానికి ఇది సరిపోతుంది అని స్వప్నంలోంచి బయటికి వెళ్లారు. ఆ రకంగా నా జీవితంలో ఆయన ఎంటర్ అయ్యారు. కానీ ఆ వచ్చిన ముసలివాడెవడో తెలియదు నాకు, ఆ కర్ర పట్టుకున్నవాడెవడో తెలియదు, ఆయన రూపం ఎప్పుడు చూడలేదు, ఆయన నామం వినలేదు ఎవరు ఈయన అని అనుకున్నాను. తర్వాత 6 వారాలకి మా జిన్నూరు లైబ్రరీలో కూర్చుంది హిందూ పేపర్ అని చదువుతుంటే అందులో ఒక అడ్వర్టైజ్మెంట్ కనిపించి గ్రేట్ మెన్ ఆఫ్ ఇండియా. అందులోకి అడ్వర్టైజ్మెంట్ అప్పుడు పైసాలు అణాలు ఉండి బేడలు ఉండి, ఇప్పుడంటే కొత్తగా పైసాలు వచ్చినాయి. ఒక అడ్వర్టైజ్మెంట్ చూశాను, ఒక పుస్తకం మీరు పావలా పంపితే ఈ బుక్లెట్ పంపిస్తామని రాశారు పోస్ట్ లో, గ్రేట్ మెన్ ఆఫ్ ఇండియా. మొట్టమొదటి మహాత్మా గాంధీ, తర్వాత లోకమాన్య 10 పేర్లు ప్రకటించారు గ్రేట్ మెన్ ఆఫ్ ఇండియా అని. మొట్టమొదటి మహాత్మా గాంధీ, తర్వాత లోకమాన్యుడు, మొదటి మహాత్ముడు, తర్వాత లోకమాన్యుడు, ఇలా 7వ పేరు వచ్చింది. 7వ పేరు వచ్చితే భగవాన్ శ్రీ రమణ మహర్షి అనే పేరు ఉంది. ఆ 7వ పేరు వినేటప్పటికీ నా హార్ట్, నా శరీరాన్ని ఎవరో కరెంటు షాక్ కొట్టినట్టు అనిపించింది. కరెంటు షాక్, ఏదో షాక్ కొట్టినట్టు అనిపించింది నాకు. శరీరం ఇలా మనం తడి బట్టని ఎలా దులుపుతామో నా శరీరాన్ని మనస్సుని దులుపునట్టు అనిపించింది ఆ పేరు వినగానే. అప్పుడు తర్వాత తెలిసింది పేరు ధరపగానే పట్టి లాగితివి నీ మహిమ కనుదిరెవరు అరుణాచల. అరుణాచలం అనే పేరు రమణ్ణి ఎలాగైతే ఆకర్షించిందో రమణ నామం నన్ను అలాగ ఆకర్షించింది. ఆయన పేరు వినగానే తర్వాత నేను ఆ పావల మద్రాసు పంపించి ఆ కంపెనీ వారికి పంపించి ఆ ట్యాంప్లెట్ తెప్పించుకున్నాం. అందులో ఏమనుందంటే ఈయన చరిత్ర సెల్ఫ్ రియలైజేషన్ అనే గ్రంథంలో ఉంది. ఆ సెల్ఫ్ రియలైజేషన్ గ్రంథం శ్రీవర్ణమలై శ్రీ రమణాశ్రమం సౌత్ ఇండియన్ రాష్ట్రే మీకు దొరుకుతుందని ఆ ప్లాంప్లెట్ లో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అప్పుడు సెల్ఫ్ రియలైజేషన్ లో నేను బుక్ అలా ఓపెన్ చేసేటప్పటికి ఒక పటం కనిపించింది, రమణాశ్రమం బిగినింగ్ స్టేజ్ లో ఉన్న పటం. తర్వాత గోజీ పెట్టుకుని ఉన్నాడు, ఆ పటం చూడగానే అనిపించింది నాకు 6 వారాల పూర్వం దర్శనం ఇచ్చినాడు ఈ కర్ర ఈ ముసలాయనని. అప్పటి వరకు నాకేమీ తెలియదు ఆయన గురించి. నాకు దర్శనం ఇచ్చిన వాడు ఈ ముసలని, ఈ ఓల్డ్ మ్యానే నాకు దర్శనం ఇచ్చింది అని ఆ పటం చూడగానే అప్పుడు అని అనిపించింది. కానీ ఆయన పేరు ఎవరో చెప్తే వినలేదు, ఆయన రూపం నేను చూడలేదు. ఈయన 1896 సంవత్సరంలో ఈ రోజున మనకి ఈ 2004 సంవత్సరం సెప్టెంబర్ 1 నేను ఎప్పుడు అరుణాచలం రాలేదు. రమణ జయంతికి చాలా సార్లు వచ్చాం, కానీ సెప్టెంబర్ 1 మటుకి తప్పనిసరిగా ఈ రోజున తిరువన్నమలైలో ఉండాలి, అరుణాచలంలో ఉండాలన్న సంకల్పంతో ఇక్కడికి ఈ క్షేత్రానికి రావటం జరిగింది. ఆయనకంతా ఆయనే సన్యాసం తీసుకున్నారు, వచ్చారు పూర్తిగా అరుణాచలస్థుడికి ఆయన నివేదన చేసుకున్నారు. అరుణాచలస్థుడు వచ్చిన తర్వాత అరుణాచలస్థుడు పట్ల వేరు భావన పోయింది. అని దైవ మనొచ్చి నిన్ను దరి జేరగా నన్ను పూర్ణ నాశమని వచ్చితివి అరుణాచల. అరుణాచలం వచ్చి రాగానే ఈ పుణ్యభూమి మీద ఇక్కడ రాగానే ఏం చేసిన వెంటనే ఆయనకి సపరేట్ అరుణాచలేశ్వరుడు తోటి సపరేట్నెస్ పోయింది. ఆ వేరు భావన, ఆ సపరేట్నెస్ అది మూలంతో సహా నశించింది. వేరు భావన నశించింది. భగవంతుడికి భిన్నంగా మనం ఏదైనా చూస్తే భయం కలుగుతుంది. భగవంతుడికి భిన్నంగా మనం ఏదైనా చూస్తే, చూసినా విన్నా దుఃఖం కలుగుతుంది. భగవంతుడు తండ్రిలో ఒకడైన తండ్రిలో అరుణాచలేశ్వరుడు అంటే మనకు దైవభావం రావచ్చు. రమణ మహర్షికి ఎప్పుడు జనక భావనే ఉంది. అరుణాచలేశ్వరుడు అంటే ఆయనకి జనక భావనే. ఆయనకి అరుణాచలేశ్వరుడు అంటే తండ్రి భావన, జనక భావన, దైవభావన కాదు, తండ్రి భావనే వచ్చింది. గణపతి ముని ఒక మాట చెప్పారు. గణపతి ముని చెప్పినది ఏమిటంటే పురాణాల ఉపనిషత్తుల కాలంలో ఎవరైతే నేను గురించి నారదుడికి సనత్కుమారుడు ఏ విద్యనైతే ఉపదేశించాడో, ఏ ఆత్మ విద్య, రమణ విద్యన్నా ఆత్మ విద్యన్నా బ్రహ్మ విద్యన్నా ఒకటే, ఏ విద్యనైతే సనత్కుమారుడు నారదుడికి ఉపయోగించాడో ఆ సనత్కుమారుడే సుబ్రహ్మణ్యముగా సుబ్రహ్మణ్యుడిగా దేహం ధరించి భూమి మీదకి వచ్చాడు. ఆ సుబ్రహ్మణ్యుడే ఈ కలియుగంలో ఈ వేషం ధరించి రమణ రూపం ధరించి కలియుగంలోకి వచ్చాడు. ఈ కలియుగంలో ఉన్న మానవ జాతిని గైడ్ చేయటానికి, మనకి దారి చూపించటానికి. అయితే గణపతి ముని ఆయన మొట్టమొదటి గురుమూర్తి, ఆయనకి ఆయనే సన్యాసం తీసుకున్నారు. అరుణాచలం రావటం, ఆయన నివేదన చేసుకోవటం, ఆయన ఇంకేం మిగలలేదు. ఆయన అంతటా ఆయన సంపూర్ణంగా కంప్లీటెస్ట్ సరెండర్ టు ది విల్ ఆఫ్ గాడ్. ఆయనకి ప్రత్యేకంగా సంకల్పం అంటే ఏమీ లేదు. వైష్ణవులు శరణాగతి గురించి చెబుతారు, శరణాగతిని డే టు డే లైఫ్ లో జీవించిన వాడు రమణ గురువు. అంటే శరణాగతి గతల్లా శరణాగతి. ఈ రమణ భక్తులు చాలా మంది విచారణ మార్గంలో కంటే ఆయన రెండు మార్గాలు చెప్పారు, శరణాగతి మార్గం, విచారణ మార్గం. కానీ రమణ భక్తులు విచారణ మార్గం కంటే శరణాగతి మార్గంలో ఎక్కువ అనుసరించినట్టుగా కనిపిస్తాను. ఏ మార్గం మీరు అనుసరించినప్పటికీ శరణాగతి భక్తి మార్గం, జ్ఞాన మార్గం, ధ్యాన మార్గం, కర్మ మార్గం, ఏ మార్గంలో మీరు అనుభవించిన మీరు అనుసరించినప్పటికీ ఏ మార్గాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ ఈ దేహగతమైన నేను, మనోగతమైన నేను, ఆ ముఖ్య తలంపు, ఆ మూల తలంపు, ఈ మదర థాట్, ఈ బాడీ బౌండరీ, అది నిజా నేను, దొంగ నేను, అసత్యమైన నేను, దేహంతో తాదాత్మ్యం పొందుతున్న నేను, దాంట్లోంచి విడుదల పొందటమే అన్ని యోగముల యొక్క లక్ష్యము, అన్ని యోగముల యొక్క గమ్యము. ఇది రమణాచార్యుడి యొక్క బోధ. మీరు ఏ మార్గాన్ని అనుసరించండి, ఏ మార్గాన్ని అనుసరించినప్పటికీ జ్ఞాన మార్గమో ధ్యాన మార్గమో, ఏ మార్గాన్ని అనుసరించినప్పటికీ ఈ దేహగతమైన నేనులోంచి విడుదల పొందటమే అన్ని దేహాభిమానంలోంచి, ఈ శవబుద్ధిలోంచి, ఈ దేహబుద్ధిలోంచి విడుదల పొందటమే. అసలు ముందు మనకు గురుభక్తి కలిగితే, గురుభక్తి కలిగితే తర్వాత శివభక్తి కలుగుతుంది. ముందు గురుమూర్తి, గురుమూర్తి అంది భక్తి కలగాలి, గురువు యొక్క పాదాల ఇంది భక్తి కలగాలి. ఈ గురువే శివుడి దగ్గరికి తీసుకెళ్తాడు. శివుడిని తెలుసుకోవడం అంటే ఎక్కడికో వెళ్ళటం కాదు, శివుడిగా ఉండటం. ఆత్మను తెలుసుకోవడం అంటే ఎక్కడికో వెళ్ళటం కాదు, ఆత్మగా ఉండటం. అది ఎక్కడికో వెళ్ళటం కాదు. రమణ మహర్షి గారు అన్నారు, అరుణాచలం నా బంధువు ద్వారా వినక ముందు అరుణాచలం ఏదో స్ఫురించింది, జన్మాంతర అనుబంధం ఏదైనా గుర్తుకొచ్చింది, కానీ అరుణాచలం అంటే ఏదో కైలాసము వైకుంఠం అనుకునేవాడిని, నా బంధువు అరుణాచలం రా, అది తిరువన్నమలై, అది కొండ రూపంలో ఉంది అనే వరకు అరుణాచలం ఈ అర్థ మీద ఒక భాగం అన్న సంగతి నాకు తెలియదని ఆయన చెప్పాడు. అంటే అరుణాచలం అంటే ఏదో లోకం అని అనుకునేవాడిని, నా బంధువుల ద్వారా పేరు విన్నాక ఇక్కడ ఈ అరుణ ఈ భూమి మీద ఉన్నటువంటి ఒక కొండ, అదొక పట్టణము, ఈ ఊరి పేరు అరుణాచలం, ఇక్కడ దేవుడి పేరు అరుణాచలం, ఇక్కడ కొండ పేరు అరుణాచలం, అంతా అరుణాచలమే. అందుచేత ఈ క్షేత్రానికి ఇంటర్ రమణుడి ద్వారా అసలు దక్షిణ భారత ఇండియాలోనే పూర్వం రమణుడు ఇక్కడికి రాకముందు ఈ అరుణాచలం ఇండియాలోనే ఫేమస్ కాదు, ఇంటర్నేషనల్ అటువంటి మా ఆంధ్రులు కూడా ఎక్కువ మంది అరుణాచలం రావటం తప్పే పూర్వం చాలా కొద్ది మంది వస్తే రావచ్చు. ఎక్కువ రామేశ్వరం, తర్వాత మదురాయి, శ్రీరంగం, ఇది అదే రూటు. అరుణాచలం అంటే ఎక్కడ ఉంది, అరుణాచలం ఎక్కడ ఉందంటే అరుణాచలం ఎక్కడ ఉందో అది చాలా మందికి ఆంధ్రులకి తెలియదు. ఈ అరుణాచలం యొక్క క్షేత్రం యొక్క వైభవం ఇండియాలో వ్యాప్తి చేసిన వాడు, ఇంటర్నేషనల్ గా వ్యాప్తి చేసిన వాడు రమణ స్వామి ద్వారానే అరుణాచలం యొక్క క్షేత్రం ఇండియాలోనే ఇతర దేశాల్లోనే ఎక్కువ వ్యాప్తి పొందినది అరుణాచలం. ఈ అరుణాచలం ఇది పావనం చేసే క్షేత్రం, ఇది అగ్ని క్షేత్రం, ఇది పుణ్యక్షేత్రం. ఇది కాశీలో మరణిస్తే ముక్తి అంటారు, మరొక చోట జన్మిస్తే ముక్తి అని అంటారు, ఇది ఇక్కడ స్మరిస్తే చాలు దీన్ని అంటారు. అరుణాచల మనసు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల. అంటే అది చెప్పాడంటే ఏమండి, ఎన్నో యోగాభ్యాసాలు చెయ్యాలి, ఎంతో కష్టపడాలి, అరుణాచలాన్ని స్మరిస్తే ముక్తి వస్తుందని మీరు రాశారు, అదంత తేలిక అని భగవాన్ అడిగారు. అరుణాచలాన్ని స్మరిస్తే ముక్తి వస్తుందని చెప్పింది అది ఈశ్వరాజ్ఞ. అడగటానికి నువ్వెవడు వారు, అరుణాచలాన్ని స్మరించడం వల్ల ముక్తి వస్తుందని చెప్పింది అది ఈశ్వరుడు ఆజ్ఞ, ప్రశ్నించడానికి నువ్వెవడవయ్యా అని అడిగాడు. అంటే అరుణాచలాన్ని స్మరించగా మనం పవిత్రులు అవుతాం. పవిత్రులు ఎప్పుడైతే అయ్యామో, పవిత్రత వేరు, పెర్ఫెక్షన్ వేరు, ప్యూరిటీ వేరు, పెర్ఫెక్షన్ వేరు. కానీ ప్యూరిటీ లేకుండా పెర్ఫెక్షన్ చేరలేము. ముందు మనకు ప్యూరిటీ ముఖ్యం, ఆ ప్యూరిటీ ద్వారానే పెర్ఫెక్షన్ లో మనం ఎంటర్ కావాలి. అయితే అది మన పావనం చేసేది, మన పరమ పవిత్రగా మార్చేది ఈ క్షేత్రం, అరుణాచల క్షేత్రం, అగ్ని క్షేత్రం. దీన్ని అక్షర మాలలో ఈ క్షేత్రాన్ని ఉద్దేశించి అరుణాచరేశ్వరుడు అరుణాచరేశ్వరుని ఉద్దేశించి భగవాన్ ఒక మాట అన్నారు. ఈ భౌతికమైన దేహం భౌతికమైన అగ్నికి ఆహుతి అవ్వకముందే ఓ అరుణాచరేశ్వరుడు నీ జ్ఞానాగ్ని పంపించి నాలో ఉన్న అవిద్యని నాలో అజ్ఞానాన్ని కాల్చి బూడిది చేయబడ్యాని అక్షర మన మాలలో దీని భగవాన్ ఉద్దేశించి అక్షర మణమాలలో అరుణాచరేశ్వరుని ఉద్దేశించి చెప్పినటువంటి ద్విపదలలో ఇది ఒక ద్విపద. తర్వాత ఈయన ఇక్కడ సన్యాసం తీసుకున్నారు. ఆ రోజునే వచ్చిన రోజునే సన్యాసి అయిపోయారు. ఎవరైనా ఆయనకి సన్యాసం ఇచ్చారంటే ఆయన అంతటానే సన్యాసం తీసుకున్నారు. మధ్యలో మీరు ఎవరంటే ఆయన సన్యాసం తీసుకున్న టౌన్ మధ్యలో ట్యాంక్ ఉంది. ఆయన సన్యాసం తీసుకున్న ట్యాంక్ ఆ ట్యాంక్ని మీరు దర్శించవచ్చు. జేబులో 1000 రూపాయలు ఉన్నాయి, ట్యాంక్ లో పడేశారు, పైసలు పడేశారు, లాగు పడేశారు, సత్వంగా తీరుపు చేశారు, కౌపీనం పెట్టుకున్నారు, ఆయన సన్యాసి అయిపోయారు. తర్వాత అక్కడి నుంచి ముఖ్యంగా గురుమూర్తుల్లో కొంతకాలం ఉన్నారు. అరుణాచలం యొక్క ప్రాంగణంలో కొంతకాలం ఉన్నారు. వచ్చి వచ్చి విరూపాక్ష గుహలో వచ్చారు. పండితులు, శాస్త్రజ్ఞులు, వివేకవంతులు, బాగా తిండి ఉన్నవాళ్ళు, సబ్జెక్ట్ లో బాగా స్టఫ్ ఉన్నవాళ్ళు, సత్య అసత్యానికి నిత్య అనిత్యానికి భేదము తెలిసిన వాళ్ళు, మహాత్ములు అనేక మంది ఆయన విరూపాక్ష గుహలో ఉండగానే అనేక మంది మహాత్ములు అనేక మంది ఉత్తమోత్తములు వచ్చి ఆ విరూపాక్ష గుహలో ఆయన దర్శించారు. సుమారు 16 సంవత్సరములు ఆయన విరూపాక్ష గుహలో ఉన్నారు. అలా విరూపాక్ష గుహలో ఉండగా గణపతి ముని రమణుడు ఋషి అయిన ముని ఆయన 1907 సంవత్సరంలో అనుకుంటాను భగవాన్ దర్శించడానికి వచ్చారు. ఇక్కడ 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 ప్రారంభం అవుతుంది. ఏం ప్రారంభం అవుతుంది అంటే ఉపదేశాలు చేశాను, చదవలసిన గ్రంథాలన్నీ చదివాను, అన్ని పరికించి చూశాను. ఆయన పండితుడు, వ్యాకరణ శాస్త్రవేత్త, కవి, రచయిత, వక్త, అన్ని ఒక గణపతి మునిలో మనం చూడొచ్చు. ఆ గణపతి మునిని తపస్సు యొక్క స్వరూపం గురించి అడిగాడు. ఇది జీవితంలో రమణ జీవితంలో రమణుడు ఇక్కడికి రమణుడు అరుణాచలం ఇచ్చేసిన తర్వాత రమణ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్, ఒక మలుపు ఇది. తపస్సు అంటే ఏమిటి, ఇదే మీరు బాగా అర్థం చేసుకోండి. నిన్న గణపతి మీరు ద్వారకానంద రెడ్డి గారు చెప్పారు, ఆత్మవిద్య చాలా కష్టం కష్టం అనుకుంటున్నారు, అది సులభతరం చేశారు భగవాన్ అని నేను మాట్లాడ సందర్భంలో ద్వారకానంద రెడ్డి గారు చెప్పారు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. తపస్సు అంటే ఏమిటి అని గణపతి ముని అడిగారు. ఆయన 2 నిమిషాలు మౌనంగా ఉన్నారు. భగవాన్ మాట్లాడింది తప్పు, రాసింది కూడా తప్పు. ఇంకొకటి, ఏ వాక్యం రాసినప్పుడు కానీ ఒక వాక్యం మాట్లాడుతున్నప్పుడు కానీ ఆ వాక్యం తాలూకు ఆ మాట తాలూకు అనుభవం మనకు లేనప్పుడు వినేవాళ్ళ మీద దాని ప్రభావం మరీ ఎక్కువగా ఉండదు. నేను ఎవరైతే ఇంగ్లీష్ లో మాట్లాడారు, తమిళంలో ఆలోచిస్తున్నారు, ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు, మనం ఏ భాషలో మాట్లాడతాంటే ఆ భాషలోను ఆలోచించి మాట్లాడుతుంటే భాషకు న్యాయం జరుగుతుంది. సరే ఆ విషయం విడిచిపెడదాం. ఇక్కడ గణపతి ముని అంటే ఇక్కడ మహాత్మా గాంధీ 100,000 మంది జనం ఇక్కడ కూర్చున్నారనుకోండి, మీరందరూ మౌనంగా ఉండండి, సైలెంట్ సంవత్సరం ఇలా చెప్పేవారు కాదు, నోడుతోటి ఊరికెలా చెయ్యి ఎలా పెట్టేవారు, డోంట్ మేక్ నాయిస్ ఎలా అనేవారు కాదు, అంత నిశ్శబ్దం అంటే ప్యూరిటీలోంచి ఆ సైలెన్స్ లోంచి రిటన్ ఎక్స్ప్రెషన్ కానీ ఆ స్పోకెన్ ఎక్స్ప్రెషన్ కానీ శక్తి కలదు. జ్ఞానం అనేది శక్తి లేకుండా ఉండదు, జ్ఞానం శక్తి లేకుండా ఉండదు, జ్ఞానం ప్రేమ లేకుండా ఉండదు, జ్ఞానం వివేకం లేకుండా ఉండదు. ఇకే గాంధీ డోంట్ మేక్ నాయిస్ అనేవారు కాదు, ఇక్కడ చెయ్యాలా అనేవారు, అంతే 100,000 మంది ఉన్న పెద్ద సభ అంతే. ఈ అక్కడి నుంచి వచ్చిన ఎనర్జీ ఎక్కడి నుంచి గురించి ప్యూరిటీలో అంటే మనం చెప్పే వక్తకి శ్రోతల పట్ల కనుక ఎఫెక్షన్ లేకపోతే లవ్ లేకపోతే చెప్పినా అంత పెద్దగా ప్రయోజనం ఉండదు, తగుమాత్రంగా ఉండొచ్చు, ఎక్కువ ఉండదు. ఇక్కడ గణపతి ముని ఇంకా భగవాన్ చెప్పింది ఎక్కువ మౌన భావ అయినా మోడర్న్ దక్షిణామూర్తి అంటారు కొంతమంది. ఆయన మోడర్న్ దక్షిణామూర్తి అంటే పూర్తిగా ఆయన మౌనంగానే లేరు, పూర్తిగానే మాట్లాడుతూ లేరు, పూర్తిగానే మౌనంగా లేరు, పూర్తిగానే శంకరాచార్య వారికి ఉదయం మొదలు సాయంత్రం దాకా బోధై పని, టీచింగ్ స్నానాలు చేస్తే పుస్తకాలు తీయండి అనేవారు భాష్య పాఠాలు చెప్పడానికి. శంకరాచార్యుల వారి లాగా ఉదయం మొదలు సాయంత్రం దాకా టీచింగ్ లేదు, దక్షిణామూర్తి లాగా పూర్తిగా మౌనం లేదు, కొంత ఆచార్య స్వామి, కొంత దక్షిణామూర్తి. ఆయన మౌనం ద్వారా చెప్పవలసిన, మౌనం ద్వారా వాళ్ళు అర్థం అవుతుందంటే మౌనంగా బోధించేవారు. ఏదైనా ఒక మాట అవసరమైతే మాట చెప్పేవారు. ఎక్కడ మాటలు లేవో, ఎక్కడ తలంపులు లేవో, ఎక్కడ ఊహలు లేవో, ఎక్కడ సంకల్పాలు లేవో, ఎక్కడ భయాలు లేవో, అక్కడ నేనున్నాను. నువ్వు అంటున్నావు, నువ్వు నాతో ఎందుకు మాట్లాడుతున్నావు అని రంగన్ని అడిగాడు. ఎక్కడ మాట్లాడేవో, ఎక్కడ తలంపులు లేవో, అక్కడ నువ్వు ఉన్నావని చెప్పాడు. ఇప్పుడు నాతో ఎందుకు మాట్లాడుతున్నావయ్యా అని రంగన దక్షిణామూర్తి అని రమణ స్వామిని అడిగితే, అవుట్ ఆఫ్ కంపాషన్, అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ ఎఫెక్షన్, నీతోటి పనిండి మాట్లాడటం లేదు, కేవలం కంపాషన్ వల్లే, దయ వల్లే మాట్లాడతాడు. అంటే గురువు యొక్క చూపు దయ్యా, మాట దయ్యా, కదలేక దయ్యా, టచ్ దయ్యా, ఆ స్పర్శ దయ్యా, అంతా దయ. దయ లేకుండా గురువు ఉండడం. దయకు మరొక రూపమే గురువు, ప్రేమకు మరొక రూపమే గురువు, అమృతత్వానికి మరొక రూపమే గురువు. ఏ వస్తువుకైతే మరణం లేదో ఆ వస్తువు యొక్క మరొక రూపమే గురువు, ఆ సద్వస్తువుకు మరొక రూపమే గురువు. ఆయన కోపం కూడా మా అనుగ్రహంగా మనం గ్రహిస్తే మనం ధన్యులు. ఒకవేళ ఎప్పుడైనా ఆయన కోపం వస్తే ఆ కోపాన్ని కూడా, ఆయన దయ కోపం కూడా అది దయ్యాన్ని మనం గ్రహిస్తే మనం ధన్యులు అవుతాం. ఇక్కడ జాగ్రత్తగా వినండి, హూయామై నాన్న యార్, హూయిజిస్ఐ, నేను ఎవడను అంటే రమణ మహర్షి గారు ఇటు నుంచి అటు చెప్పినా, అటు నుంచి ఇటు చెప్పినా ఆ నేను దగ్గరికి తీసుకొస్తా ఉండవారు. అంటే గణపతి శాస్త్రి గారు అన్నారు, ముందే మమ్మల్ని మేము కూర్చుని వెంటనే ఆ బ్రహ్మాస్త్రం మా మీద ప్రయోగించగలరు. ఏమండి, అందరూ చదువుకున్న వాళ్ళు వచ్చినా నేనేమడి గురించి చెబుతున్నారు, చదువు లేని వాళ్ళు వచ్చినా నేను గురించి చెబుతున్నారు, పాండిత్యం ఉన్నా అదే చెబుతున్నారు, పాండిత్యం లేకపోయినా అదే చెబుతున్నారు అని ఒకసారి ఒంటరిగా ఉండగా గణపతి శాస్త్రి గారు రమణస్వామిని అడిగారు. అడిగితే రమణస్వామి అన్నారు, ఏమండి శాస్త్రి గారు, చదువుకున్న వాళ్ళందరికీ నిజం చెప్పి చదువుకునే వాళ్ళందరికీ అసత్యం చెప్పమంటారా అని అడిగారు. చదువుకున్న వాళ్ళందరికీ సత్యం చెప్పి చదువు లేని వాళ్ళందరికీ అసత్యం చెప్పారా? ఏదో ఉందా అదే చెప్తున్నా నేను. అక్కడ పాండిత్యం ఉందా ఏదనే కాదు, పాండిత్యం ఉందా లేదనే కాదు, అక్కడ మనకు కావలసిన ఆయన అనుగ్రహం ఉంటే చాలు. ఆయన చెప్పిన మాట ఆయన అనుగ్రహం వల్లే మనకు అవగాహనలోకి వస్తుంది. గురువు యొక్క అనుగ్రహం ఉంటే గురువు చెప్పిన మాట కూడా అనుగ్రహంలోకి వస్తుంది. అసలు మనకు పురాణాల్లో ఒక మాట ఉంది, ఋషులు చెప్పిన మాటలే ఉపనిషత్తులు, అయ్యే వేదాలు అయ్యే. అంటే ఋషి చెప్పిన మాటే, ఋషి వ్రాసిన వాక్యం, ఋషి చెప్పిన మాటే. మీరు అంతవరకే పరిమితం ఉండాలి. ఋషి చెప్పిన మాట అధ్యయనం చెయ్యాలి, ఋషి చెప్పిన మాట శ్రద్ధగా శ్రవణం చెయ్యాలి, మననం చెయ్యాలి. ఆయన రాసిన దాన్ని, ఋషి రాసిన దాన్ని అధ్యయనం చెయ్యాలి, చెప్పిన దాన్ని శ్రవణం చెయ్యాలి. ఋషి కాని వాడు ఏదైనా చెబితే ఆధ్యాత్మికంగా పురోగతి లేదు, అది తిరోగతి అన్నారు. ఋషి కానివాడు ఒకవేళ ఏదైనా ఒక మాట చెబితే ఆ మాట పుచ్చుకుని ఆ మాట వెంట మీరు పడితే మీకు ఆధ్యాత్మిక పురోగతి కాదు తిరోగతి. అంటే మీకు ఆధ్యాత్మిక స్పిరిచువల్ స్టేటస్ కావాలంటే, మీకు ఆధ్యాత్మిక పురోగతి కావాలంటే, ఏది ఉందో ఉన్నది ఉన్నట్టుగా మనకు వ్యక్తం కావాలంటే ఋషి చెప్పిన మాటనే ప్రమాణంగా తీసుకోవాలి, దాన్నే శ్రవణం చెయ్యాలి, దాన్నే అధ్యయనం చెయ్యాలి, దాన్నే ధ్యానం చెయ్యాలి, వాక్యాన్నే ధ్యానం చెయ్యాలి. అంటే ఋషి ఒక మాట చెప్పా అంటే ఆ మాట దేవుడై ఉన్నది, అది మర్చిపోకూడదు మనం. ఇక్కడ మీ అమ్మాయి రమణ భక్తులందరూ కూడా అన్ని పుస్తకాలు చదువుతారు, కానీ ఇక్కడికి వచ్చేప్పుడు అందరూ బద్దకిస్తున్నారు. ఈ నేను ఎవడనే పుస్తకం నేను మహాపండితుడికి ఇచ్చాను 1970 మధ్యన. ఆయన అన్నాడు, ఇంతకంటే మంచి పుస్తకం ఏం దొరకలేదండి మీకు నాకు ఇవ్వటానికి అన్నాడు. ఇదేంటంటే తాటి రొట్టెలే ఉంది, సాంబార్ లేని ఇడ్లీ తింటే ఎలా ఉంటుందో, పచ్చడి లేని ఇడ్లీ తింటే ఎలా ఉంటుందో అలా ఉంది, తాటి రొట్టెలాగా ఉందండి ఈ హూయామై నాన్నగారు అన్నారు ఆ పండితులు. అంటే హూయామై అనేది రమణ భక్తులు కూడా అనుదినము అధ్యయనం చేయవలసినటువంటి గ్రంథం హూయామై. చాలా మంది ఏమంటారంటే పూర్వం చదివాం కదండి ఇంకెన్నిసార్లు చదవమంటారు అంటున్నారు. అది మనకి జీర్ణం అవనప్పుడు జీర్ణం అయ్యే వరకు చదవాలి. నాన్నగారు అనేది హూయామై అనే గ్రంథం ఎన్నిసార్లు పూర్వం చదివామండి, పూర్వం కాఫీ తీసుకుంటే మళ్ళీ మానటం లేదు, పూర్వం అన్నం తింటే మళ్ళీ మానటం లేదు మనం. అది లైఫ్ అంటే ఏంటి? లైఫ్ అంటే ఏమి లేదు, రిపిటేషన్. లైఫ్ అంటే ఏమి లేదు, ఇవాళ చేసిన పనే రేపు చేస్తాం, అది రిపిటేషన్ లైఫ్ అంటేని. కానీ రమణ భక్తులు ముఖ్యంగా ఈ నేనెవడనే గ్రంథానికి టాప్ మోస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నేను ఎవడను ఆ గ్రంథం మీకు ఒకసారి చదవటం కాదు, జీవితం పొడిగినా చదవాలి. అది మనకి డైజెస్ట్ అయ్యే వరకు చదవాలి. ఏ తత్వాన్ని, ఏది ఏ వస్తువుని, ఏదిగా మనం ఉన్నామో, దాన్ని అనుభవంలోకి తీసుకురావటానికి ప్రతి వాక్యం కూడా గోల్డ్తోడు సమానం. అది ఆకాశ గంగ. నేను ఎవడనే గ్రంథం అది, అది ఆకాశ గంగ. అది ఆకాశ గంగలో నలకలుండవు. ఆ నేను ఎవడనే గ్రంథంలో మీకు ఎక్కడ ఒక నలక కూడా కనపడదు. స్వచ్ఛంగా అప్పటికి పెద్ద పాండిత్యం. ఈ వీళ్ళందరూ ఏదో పుస్తకాలు తీసుకురావడం, పళనిస్వామి వీళ్ళు ఆ పుస్తకాలు ఆయన చదవటం, ఆయనకి ఇంకా అప్పటికి శాస్త్ర వాసన కూడా భవిష్యత్తు లేదేమో. ఏ వాసనాలు లేదనుకోండి, ఆ శాస్త్రాల అధ్యయనం చేసి ఆయన అనుభవానికి కలిసి చెప్పింది కాదు. శాస్త్రాలతో సంబంధం లేకుండా ఆయన హృదయంలో ఉన్నటువంటి జ్ఞాన గంగ, ఆయన హృదయంలో ఉన్నటువంటి జ్ఞాన గంగని తీసి ఉన్నది ఉన్నట్టుగా స్వచ్ఛముగా స్పష్టముగా తీసి చెప్పినది ఊయామాయ్ నా అన్నయ్య. కానీ ఎవరైనా ప్రమాణం అడిగితే ఆయన చెప్పిన మాటే ప్రమాణం, ఋషి చెప్పిన మాటే ప్రమాణం. ఎవరైనా ప్రమాణం అడిగితే ఏదో భగవద్గీతలో ఎలా ఉంది, ఉపనిషత్తులు ఎలా ఉంది, లేదా ఋభుగీతలు ఎలా ఉంది అని ఆయన చెప్పారు. కానీ మనకు ప్రమాణం అక్కర్లేదు, మనకు సంబంధించినంత వరకు ఆయన మాటే మనకు ప్రమాణం. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి, నేను ఎవడను. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేనేమంటే మీరు రోజు చదవండి, చదివాను చదివాను, ఇదివరకు చదివాను కదా అంటున్నారు. డైజెస్ట్ అయ్యే వరకు చదవాలి, జీర్ణం అయ్యే వరకు చదవాలి. నేను ఎవడను, నేను ఎవడను, అది రమణ మహర్షి గారికి చెప్పిన సమాధానం. ఏంటంటే తపస్సు అంటే ఏమిటి అనే ప్రశ్న. రమణ మహర్షి గారు మౌనంగా ఉన్నారు, అప్పుడు నెమ్మదిగా 10 నిమిషాలు ఏకాగ్రంగా చూశారు, దయగా చూశారు, గణపతి మునిని దయగా చూశారు. సమాధానం వచ్చే వరకు వేచి ఉన్నారు. ఇద్దరి మధ్యన ఎవరొకరు వచ్చి ఇంటర్ఫియర్ అవ్వలేదు, ఇద్దరు ఏకాంతంగానే ఉన్నారు. ఇవన్నీ అవసరమే మనకి, ఏకాంతవాసం సహవాసం ఇవన్నీ అవసరమే మనకి. ఇద్దరు ఏకాంతంగా ఉన్నారు, మధ్యలో ఎవరు వచ్చి వారిని డిస్టర్బ్ చేయలేదు. అప్పుడు భగవాన్ ఈ మాట నెమ్మదిగా స్లోగా, అసలు స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని అబ్రహం లింకన్ చెప్తా ఉంటాడు. ఆయన స్లో వాకర్, నేను గబగా పరిగెత్తి అలవాటు లేదు నాకు ఎంచేత, నేను ఎలక్షన్ లో ఓడిపోయి 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 ఒకసారి ప్రెసిడెంట్ అయిపోయాడు. ఆమె స్లో వాకర్, నేను నెమ్మదిగానే నడుస్తాను పరిగెత్తను, కానీ డైరెక్షన్ ఏంటో తెలుస్తా ఉంటుంది. డెస్టినేషన్ డైరెక్షన్ డెస్టినేషన్ బట్టి ఎప్పుడు మిస్ అవ్వను, కానీ నేను పరిగెట్టను. ఆమె స్లో వాకర్, నేను కానీ డెస్టినేషన్ ఏంటో చూసుకుంటాను, డెస్టినేషన్ బట్టి మిస్ అవ్వను అన్నాడు రమణ భగవాన్. ఈ గొంతుగా సవరించుకుని నెమ్మదిగా నెమ్మదిగా ఒక్కో అక్షరం ఒక్కో అక్షరం పలికారు. నేను అనే భావన, నేను అనే తలంపు ఎచ్చటి నుండి వచ్చుచున్నదో చూడు, పరికించు చూడు. నేను అనే భావన, నేననే తలంపు ఎక్కడ నుండి పుట్టి వచ్చుచున్నదో పరికించి విచారణ చేసి చూడు. మనస్సు ఎల్లి అక్కడ లయిస్తుంది, అదే తపస్సు అని చెప్పారు. ఇక్కడ ఉంది మనకు. చాలా మంది ఏమంటారంటే నేను నేనే అంటాం. ఇది మీరు ఒక విషయం గ్రహించాలి, ఈ నేను ఎవడనన్న ప్రశ్న, ఇది ప్రశ్న. నేను మనలో ఎవరు వ్యక్తం అవుతున్నారు, నేనుగా మనస్సు వ్యక్తం అవుతాను. మనలో ఎవరు వ్యక్తం అవుతున్నారు, నేనుగా జీవుడు వ్యక్తం అవుతాను. మనలో ఏది వ్యక్తం అవుతుంది, నేనుగా అవిద్య వ్యక్తం అవుతుంది. మనలో ఏది నేనుగా వ్యక్తం అవుతుంది, అజ్ఞానం వ్యక్తం అవుతుంది. ఇది ఇది ఎవరు, ఎవరైతే మనలో నేనుగా వ్యక్తం అవుతుంది. ఊయామయ అంటే ఊయి దిశయ్యను, అంటే ఎవరైతే మనలో నేనుగా వ్యక్తం అవుతున్నారో ఈ జీవుడు ఎవరు, ఈ మనస్సు ఎవరు, ఈ నేను ఎవరు. ఇది ఈ నేననే తలంపు మనకు బయట నుంచి రావటం లేదు, లోపల నుంచే వస్తుంది. అది కామన్ సెన్స్ ఉంటే మనకు తెలుస్తుంది లోపల నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియటం లేదు, కానీ లోపల నుంచి వస్తుందనే మనకు తెలుస్తుంది. ఈ నేను అనే తలంపు ఎక్కడ పుడుతుందో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. అది ఎక్కడ ఉదయిస్తుందో, అది ఎక్కడ భర్త తీసుకుంటుందో, అక్కడే ఈశ్వరుడు ఉన్నాడు, అక్కడే నారాయణుడు ఉన్నాడు, అక్కడే బ్రహ్మము ఉన్నాడు. అది శూన్యంలోంచి రావటం లేదు, సత్యములోంచే వస్తుంది. ఈ మూల తలంపు, మూల తలంపు దాని మూలాన్ని చూచిన వెంటనే అది నశిస్తుంది. దానికి ఆధారంగా ఉన్న సద్వస్తువు సత్యవస్తువు బ్రహ్మము లేని బ్రహ్మము, చావు లేని అంటయింగ్ స్పిరిట్, చావు లేని సత్పదార్థము నీకు అప్పుడు తానిగానే వ్యక్తమవుతుంది, నేనిగానే వ్యక్తమవుతుంది. అయితే ఆ నేను ఒక ఉపాధితోటి మనకి తాదార్థ్యం పొందదు. ఇప్పుడు మనకు వచ్చేటువంటి నేను ఒక ఉపాధితోటి తాదార్థ్యం పొందుతుంది, ఒక రంగుతోటి తాదార్థ్యం పొందుతుంది. నిన్న ద్వారకానందరెడ్డి గారు చెప్పారు, అయ్యాం దట యామ్, అయ్యాం అనుకోవటంలో పొరపాటు లేదు. ఐఆమ్ సో అండ్ సో, ఐఆమ్ సో అండ్ సో, ఐఆమ్ సో అండ్ సో అంటే అక్కడ అహం వృత్తి పెరిగిపోతూ ఉంటుంది. అహం వృత్తి పెరుగుతూ ఉంటుంది, అహం స్ఫురణకు దూరం అవుతూ ఉంటాం. అయ్యాం అనుకోవటంలో పొరపాటు, అయ్యాం మనం ఉన్నాము, మనం అలాగున్నాము ఇలాగున్నాము అనుకుంటే మళ్ళీ వెళ్ళి అజ్ఞానంలో పడుతూ ఉంటాం. నువ్వు ఎలాగున్నావో అలాగుండు, నువ్వు అలాగా లేవు ఇలాగా లేవు, నువ్వు ఎలాగున్నావో అలాగ ఉన్నావు, నేను అలాగున్నాను అనుకున్నప్పుడు అలాగా లేవు, ఇలాగ ఉన్నాను అనుకున్నప్పుడు ఇలాగ లేవు, నువ్వు ఎలాగున్నావో అలాగ ఉన్నావు, నువ్వు తెలుసున్నా అలాగున్నావు, తెలియకపోయినా అలాగున్నావు, తెలిస్తే సుఖము తెలియకపోతే దుఃఖం. ఒకసారి యోగి రామయ్య గారిని మహాత్మా గాంధీ గారు ఒక ప్రశ్న అడిగారు. ఏమని అడిగారంటే, ఏమంటే రమణ మహర్షిలో ఏది ఉందో మనలోనే అదే ఉంది, అంటే అందరిలోని ఏదో చీమలో దోమలో ఏనుగులో అందరిలో జీవకోటిలో అందరిలోనే అందరి హృదయాల్లోనే అంతర్యామిగా ఉన్నది ఒకటే కదా రమణ మహర్షిలో ఉన్నది. రమణ మహర్షి గారు కూడా చెప్పేవారు, మీలో ఏది ఉందో నాలో కూడా అదే ఉంది, మీలో లేనిది నాలో ఏమి లేదు అని చెబుతూ ఉండేవారు. ఇది గాంధీ గారు యోగి రామయ్య గారిని ఏమని అడిగారంటే, రామిరెడ్డి గారిని, అందరిలోనదే రమణంలోనూ ఉంది, రమణంలోనదే అందరిలో ఉంది, ఇంకా రమణ స్వామిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఇది ప్రశ్న. అంటే రామిరెడ్డి గారు చెప్పిన సమాధానం అంటే, ప్రత్యేకత ఏమీ లేదండి, ఒక్కటే ఉంది, అందరి హృదయంలో ఉన్నది అందరి హృదయంలో ఉంది, అది సమానంగానే ఉంది, అది ఏకంగానే ఉంది, ఉన్నది ఏదో ఉంది, ఆ ఉన్నది ఉంది, ఆయన హృదయంలో ఏది ఉందో మన హృదయంలోనూ అదే ఉంది, కానీ తేడా ఏమిటని మీరు అడుగుతున్నారు. తేడా ఉంది, ఆ తేడా ఏంటంటే ఒక్కటే ఒక్కటి, ఆయన హృదయంలో ఉన్నది ఏమిటో మీకు తెలుసు, మన హృదయంలోనూ ఏదో మనకు తెలియట్లేదు అంటే తేడా అని చెప్పారు. అంతకంటే పెద్ద తేడా ఏమి లేదు, ఆయన హృదయంలో ఉన్నది ఏంటో మీకు తెలుసు, మన హృదయంలో ఏంటో మనకు తెలియట్లేదు, తెలిస్తే సుఖం తెలియకపోతే దుఃఖం వెంటాడుతూ ఉంటుంది. మనకు తెలియనంత కాలం మనం ఎవరుగా ఉన్నా వస్తూ మనకు అనుభవిక వైద్యం అయ్యే వరకు ఇది రమణ భగవాను చెప్పింది. రమణ భగవాను మరణానుభవం ద్వారా పొందింది, మనస్సుకు సంబంధించిన అనుభవం కాదు. అది మనస్సుకు మనం ఏదో మాకు అనుభవం వచ్చింది మాకు అనుభవం వచ్చింది అంటాం కదంటే, ఆ మనస్సుకి ఆ మనస్సు యొక్క పరిధిలో పొందిన అనుభవం కాదు. ఆ సత్యమే, ఆ పరమాత్మే ఆయనకి స్ఫురించాడు. అంటే దేహముతోటి కానీ మనస్సుతో కానీ లోకముతో కానీ విసుమంతము లేని సంబంధము లేని స్వతంత్ర వస్తువే ఆయనకి స్ఫురించింది. అది అక్కడ మనం గ్రహించాలి. నేను ద్వారకానాథ రెడ్డి గారికి దానికి సంబంధించిన వివరణ కొంతవరకు ఇచ్చారు. తర్వాత ఇక్కడ మీరు గ్రహించవలసింది ఏమిటంటే, హూయమై నేను ఎవడను, మనకు తలంపులు వస్తూ ఉంటాయి. భగవాన్ చెప్తారు ఈ తలంపుల గురించి, కోరిక ఒక తలంపు, కోపం ఒక తలంపు, చావు ఒక తలంపు, పుట్టుక తలంపు, ది బాడీ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ థాట్, దేహం కూడా ఒక తలంపే, అన్ని తలంపులే. మనం కాని దాంట్లోంచి మనం విడిపోతాం, కానీ మనం ఏది కాదు అందులోంచి విడిపోయే సమస్య లేదు. మనం కాని దాంట్లోంచి విడిపోతాం. రాత్రి నన్ను దేవకాయరెడ్డి గారు డీప్ స్లీప్ గురించి చెప్పారు, గాఢ నిద్ర సుషుప్తి గురించి చెప్పారు. మనం ఏది కాదు అందులోంచి నిద్రలోంచి విడిపోయాం. మనం ఏదిగా కానీ మనం లేవని చెప్పలేము. మనం ఎలా ఉన్నాం అలా ఉన్నాం, అక్కడ తెలియకపోయినా ఉన్నాం. కానీ మనం కాని దాంట్లోంచి మనం విడిపోగలం, కానీ మనం ఏదైతే ఉన్నామో దాంట్లోంచి ఎలా విడిపోగలం, విడిపోయే సమస్య లేదు. అందుచేత ఈ నేను గురించి ఈ ప్రశ్న, నేను ఎవడన్న ప్రశ్న, ప్రతి మానవుడికి దుఃఖం అనేది తలంపు రూపంలో వస్తుంది, కోపం తలంపు రూపంలో వస్తుంది, అన్ని కోరిక తలంపు రూపంలో వస్తుంది, ఏది వచ్చినా తలంపు రూపంలో వస్తుంది. ఈ టెక్నిక్ అత్యద్భుతంగా ప్రజెంట్ చేశారు రమణ స్వామి యోగంలో. ఏదొచ్చినా తలంపే, నీ దుఃఖం వచ్చి శరీరం, నా శరీరం మరణిస్తున్నది. ప్రతి వాడు దేహం మరణించేటప్పుడు ఏమనుకుంటాడంటే, దేహం మరణిస్తున్నది అనుకుంటా, నేను మరణిస్తున్నాను అనుకుంటాడు. దేహం మరణిస్తాను, నేను మరణించడం లేదు. అంటే దేహముతోటి తాదాత్యం పొందేది ఒక తలంపే, అది కూడా తలంపే. ప్రథమ తలంపు, ప్రధాన తలంపు, ముఖ్యమైన తలంపు. ఆ ముఖ్యమైన తలంపుకే ఇతర తలంపులు వస్తున్నాయి. అంచేత ఈ ముఖ్యమైన తలంపు ఎక్కడి నుంచి వస్తుంది, అది ఎక్కడి నుంచి, మన లోపల నుంచి వస్తుంది, అది ఎక్కడి నుంచి వస్తుంది, దాన్ని అన్వేషణ చెయ్యి. ఈ తలంపు నాకు ఎక్కడి నుంచి వస్తుంది, ఈ మిగతా ఎన్ని తలంపులు వచ్చినా ఈ తలంపుకు వస్తున్నాయి, ఆ తలంపును ప్రశ్నించు, ఆ తలంపును ప్రశ్నించు. ఆ ముఖ్య తలంపుని, ఆ ప్రథమ తలంపుని, ఆ ప్రధాన తలంపుని, ఆ దొంగ తలంపుని వెంటాడు 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 వెంటాడు. ఉపసంహరించు ఉపసంహరించు ఉపసంహరించు. విత్తుడ్రా చెయ్యి విత్తుడ్రా చెయ్యి. అరుణాచలేశ్వరుడు ఎక్కడో జ్యోతి స్తంభంగా వెళ్ళాడు కదా, అక్కడి నుంచి ఉపసంహరించు 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 ఉపసంహరిస్తేనే గురు రూపం ధరించాడు. ఎక్కడో జ్యోతి స్తంభం ఆది మధ్యాలు అంత లేకుండా అక్కడి నుంచి ఉపసంహరించుకుంటూ వస్తే గురు. అలాగే ఈ తలంపుని, ఏది ఈ ముఖ్యమైన తలంపుని, ఆ మూల తలంపుని, దాన్ని డెకరేట్ చేయటం మానేయాలి. మన అందరం ఏం చేస్తున్నామంటే మాట ద్వారా మనం ఏదైనా గుర్తింపులు కోరుకుంటున్నాం అనుకోండి, ఈ మూల తలంపు డెకరేట్ అవుతుంది. మనం పెద్ద పెద్ద సాధనలు చేయలేకపోయినా ఈ మూల తలంపుని ముస్తాబు చేయకూడదు. మనం మూల తలంపును డెకరేట్ చేయకూడదు. ఆ మూల తలంపుకే ఇతర ఏ తలం కోపం దానికే వస్తుంది, కోరిక దానికే వస్తుంది. సర్వసాధారణంగా రమణ మహర్షిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన రీజన్కి ఇచ్చిన ప్రాముఖ్యత ఎమోషన్కి ఇవ్వలేదు. సర్వసాధారణంగా భక్తులు ఎమోషన్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు, రీజన్కి తక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ఆయన ఎక్కువ రీజన్కి చాలా, ఆయన సర్వత్ర రీజన్నే చూశాడు. ఆయన ఎప్పుడు ఎమోషన్ గురి అవ్వలేదు, ఎప్పుడూ రియాక్ట్ అవ్వలేదు, రీజన్నే చూస్తూ వచ్చారు. సర్వసాధారణంగా మనం రీజన్ లోని ఎమోషన్ లోని విలువ మనం చూస్తాం, కానీ రీజన్ లోని విలువ మనం చూడం. అందుచేత ఈ మూల తలంపుని ఉపసంహరించు, దాన్ని విత్డ్రా చెయ్యి. అంటే మూల తలంపు, రమణ మహర్షి గారి ప్రశ్న ఒక చక్కటి ప్రశ్న ఉంది. మనం ఏమని చెబుతామంటే కైలాసంలో శివుడు ఉన్నాడని చెప్తా. ఇది నాకు నన్ను బాగా అరెస్ట్ చేసిన సెంటెన్స్. నీ మాట నేను చెప్పలేను, నన్ను అరెస్ట్ చేయి. ఇప్పుడు ఈ మాటలు కూడా నా ఆనందం కోసం నేను చెప్తున్నాను, కానీ మిమ్మల్ని ఏదో ఉద్ధరించడానికి నేనేమని మిమ్మల్ని ఉద్ధరించడానికి నా ఆనందం కోసం నేను చెప్పుకుంటున్నాను. ఇది బాగా అర్థం చేసుకోండి. దేవుడు ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్న. ఆయన ఎక్కడ ఉన్నాడు, శివాలయంలో, ఇది శివలోకంలో ఉన్నాడు, లేకపోతే వైకుంఠంలో ఉన్నాడని చెప్పలేదు. అన్ని మనస్సు ఎంత నిజమో అవన్నీ పాక్షిక సత్యాలు. దేహం ఎంత నిజమో, మనస్సు ఎంత నిజమో, ఈ చావు పుట్టుకలు ఎంత నిజమో, ఈ కలుసుకోవటాలు విడిపోవటాలు ఎంత నిజమో, ఈ పార్టింగ్ మీటింగ్ ఇవన్నీ ఎంత నిజమో. ఆ కైలాసంలోని శివుడు కుందేటి కొమ్మని చెప్పలేదు. వ్యవహారిక సత్యాలు. వైకుంఠంలో నారాయణ కూడా వ్యవహారం, కానీ నిజమైన దేవుడు ఎక్కడ ఉన్నాడని ప్రశ్న. నిజమైన దేవుడు చాలా జాగ్రత్తగా వినండి, ఈ ప్రశ్న నాకు బాగా, ఈ సమాధానం నన్ను బాగా అరెస్ట్ చేసింది. నిజమైన దేవుడు నువ్వు, నేను అంటున్నావు. ఈ మూల తలంపు ఏ హృదయంలో పుట్టి, ఏ హృదయంలో ఉదయించి వచ్చి సహస్రారంలో విజృంభిస్తుందో, ఈ మూల తలంపు ఏ హృదయంలో అయితే పుడుతుందో, ఈ మూల తలంపు ఏ హృదయంలో అయితే ఉదయిస్తుందో, ఈ మూల తలంపు ఏ హృదయంలో అయితే భర్త తీసుకుంటుందో, అక్కడే సర్వేశ్వరుడు ఉన్నాడు, అక్కడే ప్రభు ఉన్నాడు, అక్కడే దేవుడు ఉన్నాడు, అక్కడే మనకు మన భర్త ఉన్నాడు, మన యజమాని ఉన్నాడు, అక్కడే ఉన్నాడు. ఉన్నాడు జీవ కొట్టిన వారి ప్రారంభం నుంచి ఆడిస్తున్నాడు. మన ప్రారంభం, మన దేహం యొక్క ప్రారంభం నుంచి ఆడించేవాడు ఎక్కడో లేడు, మన హృదయంలో ఉన్నాడు, అంతర్యాముగా ఉన్నాడు. హృదయము అంటే అక్కడ ఈ మూల తలంపు ఎక్కడైతే ఉదయిస్తుంది అదే స్పిరిచువల్ హార్ట్. దేవుడు అక్కడే ఉన్నాడు, నిన్ను ఆడించేవాడు అక్కడే ఉన్నాడు. అంచేత ఇది నేను ఎవడను ప్రశ్నించుకుంటే ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఈ మూల తలంపు మూలం తెలిస్తే మనకి ఏమొస్తుందని మీరు అడగవచ్చు. మోక్షం వస్తుంది, ఇంకేం కావాలి మీరు చెప్పండి. మూల తలంపు మూలం తెలిస్తే మాకేమొస్తుంది అంటే మోక్షం వస్తుంది. ధర్మ అర్ధ కామ మోక్షాల్లో ఫైనల్ మోక్షమే, చితారు కొమ్మ మోక్షమే. ఈ మూల తలంపు మూలం తెలిస్తే ఏమొస్తుందని మాకేమొస్తుంది అనుకోవచ్చు. అనుకోకండి, మూల తలంపు మూలంలోకి వెళ్ళిన వాడికి 100% వాడు మోక్షంలో ఉంటాడు, 100% వాడు ఆత్మజ్ఞానంలో ఉంటాడు. అక్కడ అజ్ఞానానికి ఏం అవకాశం లేదు, పునరావృత్తలేదు. ఇంక అక్కడ మనస్సు అణిగి ఉండటం కాదు. మూల తలంపు మూలాన చూడగానే అది నశిస్తుంది. నశించడం వేరు, అది అణిగి ఉండటం వేరు. అంటే విచారణ మార్గంలో ఆ మూల తలంపు దాని వెతికి వెంటాడి దాని సోర్సులోకి వెళ్లే వరకు మనం వెంటాడుతూ ఉండాలి. అయితే ఈ లోపల మనకు బాహ్యమైన ఆకర్షణలు ఏదో వస్తూ ఉంటాయి. ఏదో ఒక ఆకర్షణ అంటే పడ్డాం అనుకోండి, మనకు డెస్టినేషన్ మిస్ అయిపోతాం, గోల్ మిస్ అయిపోతాం. అంటే మన బుద్ధి గురువు మీద ఉండాలి. గురువు ఎందు మన బుద్ధి ఉంటే ఆత్మబుద్ధి కలుగుతుంది. అంటే గురువు ఎందు ఉండాలి. గురువు ఏదైతే అనుగ్రహిస్తే అది, గురువు ఏదైతే అనుగ్రహిస్తే అది మనం సంతృప్తి పడాలి. మనకంటే కూడా మన గురువుకి ఎక్కువ తెలుసు. మన యోగక్షేమాలు మనకంటే ఎక్కువ కూడా మనకంటే ఎక్కువ మన గురువుకి తెలుసు. అది మనం మర్చిపోకూడదు. అంచేది మనం అక్కడ ఎక్కడ నియమిస్తే అక్కడ మనం ఇది కావాలి అది కావాలని ఏమీ అడగక్కర్లేదు గురువుని. ఆయన ఎప్పుడు ఏది కావాలో అది చేస్తూ ఉంటాడు. మనకు ఆయన మర్చిపోడు. ఇంకే మనసు ఉన్నవాడికి మరుపు జ్ఞాపకం ఉంటుంది, మనసు లేని వాడికి మరుపు లేదు జ్ఞాపకం లేదు. అంతటా ఆయనే కదా. మరుపు జ్ఞాపకములు అన్నీ కేవలం బుద్ధికి సంబంధించిన విషయాలు. అంచేది మనకి గురువుకి శరణాగతి చేస్తే చాలు. తర్వాత ఇంకోటి, ఇక్కడ ఉండగా ఎప్పుడో కాదు, వైష్ణవ సాంప్రదాయంలో వాడి జీవన్ముక్త స్థితిని అంగీకరించారు, బ్రాహ్మణ స్థితిని అంగీకరించారు. ఆ ఏదో ఉందే ఆ బ్లిస్ని ఎంజాయ్ చేయడానికి మీరు సెపరేట్ గా ఉండాలంటారు. జీవన్ముక్తి స్థితిని వాళ్ళు అంగీకరించారు. మీరు ఉదాహరణకి దేహాన్ని భగవాన్ చెప్పిన వాక్యాల్లో మీకు అవసరమైన మాటలు చెప్తున్నాను. దేహాన్ని ప్రారంభాన్ని విడిచిపెట్టేమన్నారు. దేహాన్ని రాదు అంటే ప్రారంభాన్ని బట్టి ఏది ఎదురు రావాలో మీకు అది ఎదురు వస్తుంది ప్రారంభం. దేహం ఈ భూమి మీదకి ఎప్పుడైతే వచ్చిందో ప్రారంభం లేకపోతే దేహం రాదు. ఉండనివ్వండి. అంతే నాలుగు బళ్ళు ప్రారంభం ఉండనివ్వండి. ఎంత ప్రారంభం ఉంటే అంత ప్రారంభం. నేను ఎవరో చెప్తున్నారు, మా గురువు గారు మాకు మూడు బళ్ళు ప్రారంభం ఉందన్నారని ఎవరో చెప్తున్నారు. ఆ ప్రారంభం ఉన్న ఆ ప్రారంభం అనిపించే వ్యక్తి ఎవరని, ఇదేం ప్రారంభం ఉందని వాడు గురువు గారు చెప్తున్నారు రైటే, ఆ వ్యక్తి ఎవరు? హూ ఇస్ ద టైం? చూచేవాడు లేకుండా చూడబడేది ఉండదు, అనుభవించేవాడు లేకుండా అనుభవం ఉండదు. మనస్సు ఎంత నిజమో లోకం అంతే నిజం, అనుభవించేవాడు ఎంత నిజమో అనుభవింపబడేది కూడా అంతే నిజం. ఈ రెండు తలంపులని నేను రెడ్డి గారు చెప్పారు, ఈ రెండు తలంపులే. కానీ ఇక్కడ ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి, దేహము ప్రారంభాన్ని విడిచిపెట్టండి. ఏ రోజు నీకు ఎప్పుడు ఏది జరగాలి అది అప్పుడే జరుగుతూ ఉంటుంది. ఒక పుట్టికే చావే కాదు, ఒక మ్యారేజే కాదు, ప్రతి చిన్న సంఘటన కూడా ఈ దేహం ఎప్పుడైతే భూమి మీదకి వచ్చిందో మళ్ళీ ఆ దేహం మరణించే వరకు ఏ రోజున మరణించాలి, ఎలా మరణించాలి, ఎక్కడ మరణించాలనేది తీసేసిన సినిమా, తీసేసిన సినిమా మన బాడీ. అది యాక్ట్ చేస్తుంది బాడీ, అలా యాక్ట్ చేస్తుంది ఏ రోజున ఆ దేహం చనిపోతుంది. ఇక్కడ ఇక్కడ మనకి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది అంటే మన గురువు అనుగ్రహం అండి, శాస్త్రం యొక్క అనుగ్రహం అండి, సత్పురుషుల యొక్క అనుగ్రహం అనండి, అయితే టీచర్స్ దయనండి. మీరు ఎప్పుడు సబ్జెక్ట్ విడిచిపెట్టండి, సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా ఉండండి. సబ్జెక్ట్ ఎన్నడూ సబ్జెక్ట్ విషయంలో ఎన్నడూ రాజీ పడద్దు, సబ్జెక్ట్ విడిచిపెట్టద్దు. ఏ అనుగ్రహం, శాస్త్ర అనుగ్రహం అనండి లేకపోతే గురువు అనుగ్రహం అండి. ఆ దేహంతో ప్రారంభం అనిపించేది దేహం, ఆ దేహంతో తాదాప్యం ఏదైతే నీకు తాదాప్యం పొందుతున్నావో, దేహంతో నువ్వు తాదాప్యం వదులుకుంటే ఎంత ఎటువంటి చెడు ప్రారంభం ఉన్నా నువ్వు దుఃఖం రాదు. నీకు మంచి ప్రారంభం ఉంటే పొంగిపోవటం ఉండదు, చెడు ప్రారంభం ఉంటే దుఃఖం ఉండదు. ఆ దేహంతో అంటే దేహంతో ఏ తలంపు అయితే ప్రారంభం, ఏ తలంపు అయితే తాదాత్యం పొంది అది ప్రారంభాన్ని నేను అనుభవిస్తాను అనుకుంటాందో ఆ తలంపుని ఎలిమినేట్ చేయటమే రమణ బాధలో ఉన్నటువంటి సారాంశం. రమణుడు ఈ నేనుని ఒక గోతిలో నుంచి ఉరికి ఇంకో గోతిలో పడితే ప్రయోజనం ఏంటండి? ఒక గోతిలోంచి పైకొచ్చి ఇంకో గోతిలో పడితే ప్రయోజనం ఏంటి? ఈ మూల తలంపులోంచి విడుదల పొందమని చెప్పాడు, కానీ ఈ మూల తలంపుని తీసుకెళ్లి ఒక మాయలో తీసుకెళ్లి ఇంకో మాయలో పడి ఇంకో మాయలో తీసుకెళ్లి ఇంకో మాయలో పడమని కాదు. మన దేహం ఒక గోతిలోంచి బయటకు వచ్చి ఇంకో గోతిలో పడితే ప్రయోజనం లేదు. అలాగే ఈ మూల తలంపుని విడుదల పొందటం ముఖ్యం, కానీ మూల తలంపుని తీసుకెళ్లి ఎక్కడికో చోట అటాచ్ చేయటం కాదు. ఈ మూల తలంపులోంచి విడుదల పొందటం ముఖ్యం. దీన్ని మళ్ళీ తీసుకెళ్లి ఒక అటాచ్మెంట్ నుంచి బయటకు తీసుకొచ్చి ఇంకో అటాచ్మెంట్ లో పట్టడం కాదు, ఒక గొయ్యిలోంచి బయటకు వచ్చి ఇంకో గొయ్యిలో పట్టడం కాదు, అది కాదు. మూల తలంపులోంచి విడుదల పొందటం అది ఆయన మెయిన్ ఆ టీచింగ్ లో గోళ్ళు. అంతేకాని అటాచ్మెంట్స్ మార్చమని కాదు. అంటే దేహంతో దేహం చనిపోతూ ఉంటుంది, దేహం చనిపోతుంది. నేను సబర్మతి ఆశ్రమానికి వెళ్ళాను మొన్న. అక్కడ సబర్మతి ఆశ్రమంలో గాంధీ గారు 1921 ఆయన భార్యకి రాసిన లెటర్ ఒకటి పెద్ద పట్టణం పెట్టి పెట్టారు. అందులో లెటర్ లో ఏమునందంటే ఒక వాక్యం గంభీరంగా ఉంది, ముగింపులు రాశారు. నువ్వు డాక్టర్లు చెబుతున్నారు నువ్వు ఎంతో కాలం జీవించవని, కానీ ప్రస్తుతం వెంటే వచ్చే అవకాశం నాకు లేదు. ఎప్పుడో 21 మాటది, కానీ నువ్వు నేను నీ సన్నిధానంలో నీ సమీపంలో లేనిదని నువ్వు బాధపడద్దు. రాముణ్ణి స్మరించుకో, రాముణ్ణి స్మరించుకో. రాముణ్ణి స్మరించుకుంటే మనం హీరోలు అవుతాం, రామ స్మరణ వదిలేస్తే జీరోలు. రాముని స్మరించుకుంటే హీరోలు, రామనామ స్మరణ ముఖ్యం అని చెబుతూ కింద ఒక వాక్యం రాశారు. లైఫ్ కి డెత్ కి భేదము లేదు, మరణానికి జీవితానికి భేదము లేదు, కానీ మనం అందరం ఏమనుకుంటున్నాం అంటే శరీరం మరణించిన తర్వాత ఉండము అని అనుకుంటున్నాం. ఉంటాము ఉండము అని అనుకోవడం ఒక తలంపు, ఉంటాము ఉండము అని అనుకుంటున్నాము అది నిజం కాదు, అది ఒక తలంపే. అది తలంపులు ఏ తలంపులు లేనిది బ్రహ్మం ఒకటే, అని ఏ తలంపులు లేనిది బ్రహ్మ తలంపులు లేనిది బ్రహ్మం ఒకటే. కానీ నేను మరణించిన తర్వాత ఉండమని అనుకునే తలంపు వల్ల మనకు దుఃఖం వస్తుంది. మనకు ఉండాలని ఉంది, ఎప్పుడూ ఉండాలని ఉంది. అంచేది మనం ఎప్పుడు ఉండే వస్తువే కాబట్టి ఉండమనుకున్నప్పటికీ మనకు భయం కలుగుతుంది. మనకు అశాంతి వస్తాననుకోండి, వెళ్ళిపో 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 పోనీ, అశాంతి వస్తే నష్టం ఏంటి మనకు? మనందరికీ అశాంతి వస్తాననుకోండి, వస్తే ఇంకా రా నష్టమైనప్పుడు అశాంతి వస్తే మనకు నష్టం ఏంటి? అంటే మన స్వరూపంలో అది లేదు. మన స్వరూపంలో ఏదైతే లేదో అది వస్తానంటే రిజెక్ట్ చేస్తూ ఉంటాం. తల్లి ప్రేమకు కూడా ఏదైనా కారణం ఉంటుంది, కానీ ఆ రిజెక్ట్ చేస్తే బాడీకి దాన్ని రిజెక్ట్ చేసే శక్తి లేనప్పుడు డాక్టర్లు ఇంజక్షన్ ఇస్తారు, టాబ్లెట్స్ ఇస్తారు. మన బాడీకే దాన్ని రిజెక్ట్ చేసే శక్తి ఉంది అనుకోండి, పార్లమెంటరీ, ఇంకా మనకు మందులు అక్కర్లేదు, ఇంజక్షన్ అక్కర్లేదు. అలాగే బాడీలో ఫార్మినేటర్ వచ్చినప్పుడే మనకి అనారోగ్యం ప్రారంభమవుతుంది. అయితే మన స్వరూపంలో ఏదైతే లేదో మన స్వరూపానికి చావులేదు. అయితే చావు వస్తుంటే మనం భయపడతాం, చనిపోయిన తర్వాత. ఇది గాంధీ గారు రాసిన చివరి వాక్యం ఏంటంటే, మరణానికి జీవితానికి భేదము లేదు. ఆ భేదము లేని స్థితిని మనం జీవించి ఉండగానే ఎట్టేమి చేయడానికి ప్రయత్నం చెయ్యాలి. ఆ సాధన నువ్వు చెయ్యి అని గాంధీ గారు తన భార్యకి రాసిన లెటర్ లో ఉంది. నేను సబర్మతి ఆశ్రమంలో ఈ లెటర్ ఒక గోడకు పెట్టి తగ్గించాను. అంటే లైఫ్ కి డెత్ కి భేదం లేదు ఉందని అనిపిస్తాను. మీకు భేదము లేని స్థితి ఒకటి ఉండదు, అభేద స్థితి ఉంది, భేదం లేదు. అంటే బాడీ దానికి ముసలితనం రాగానే పడిపోతుంది, కానీ మన ఎగ్జిస్టెన్స్ కంటిన్యూ అవుతా ఉంటుంది. ఆ భేదము లేని స్థితిని ఇక్కడ మనం శరీరం ఉండగానే దాన్ని పొందాలి. శరీరం ఉండగా కనుక దాన్ని పొందకపోతే మళ్ళీ గోయింగ్ కమింగ్ గోయింగ్ కమింగ్ కమింగ్ గోయింగ్ మళ్ళీ ఈ ప్రారంభం అవుతాయి, అంటే యాత్రలు ప్రారంభం అవుతాయి. అందుచేత మనకి ఈ సరిగ్గా ఆరైంది ముగిస్తున్నాం. రమణుడు అంటే దేహం కాదు, నిజమైన జ్ఞాని కానివాడు ప్రేమించలేడు. జ్ఞాని కానివాడు ఒక ప్రేమించినది మనస్సు యొక్క పరిధిలోనిది. అన్ని భౌతికమైన ప్రేమల్లో అన్ని ప్రేమల్లో తల్లి ప్రేమ గొప్పది. ఓ అరుణాచలేశ్వరుడా, తల్లి ప్రేమ కూడా ఏదైనా కారణం ఉంటుంది, కానీ నీ ప్రేమ కారణం లేనిది. కారణ భక్తి మనకు మోక్షాన్ని ప్రసాదించదు, కోరికలు కోరికలు ప్రసాదించవచ్చు. ఆ కారణ భక్తి మాత్రమే మనకు నిర్వాణ స్థితిని కలగజేస్తుంది. ఆ కారణ భక్తి మాత్రమే మనకు మోక్ష స్థితిని కలగజేస్తుంది. అకారణ భక్తి వేరు, కారణ భక్తి వేరు. అకారణ భక్తి అకారణ రమణ భగవాన్ అని ఏమన్నారంటే కారణ భక్తి కోరికను చేస్తుంది, ఆ కారణ భక్తి అన్ని ఇచ్చి మోక్షాన్ని ఇస్తుంది. ఈ రమణ భగవాన్ చెప్పు, అడుగకిచ్చడు మీరు అకలంకం అది కీర్తి హాని సేయక భ్రూము అరుణాచల. అడిగిన వాడికి అడిగింది ఇస్తాడు అరుణాచలేశ్వరుడు, అడగని వాడికి అన్ని ఇస్తాడు, అన్ని ఇచ్చి మోక్షాన్ని కూడా. యోగం చూస్తాడు, క్షేమం చూస్తాడు, యోగక్షేమాలు చూస్తాయి కదా, మోక్షం ఇస్తాడు, అన్ని ఇస్తాడు, అన్ని ఇచ్చి మోక్షం కూడా ఇస్తాడు. మనం సత్యము, సత్య సాక్షాత్కారం. మనకి డబ్బు విలువ బాగా తెలుసు కాబట్టి డబ్బు సంపాదించుకోండి, కీర్తి విలువ బాగా తెలుసు కాబట్టి కీర్తిని కూడా సంపాదించుకోండి. అహంకారానికి మేతలు ఈ గౌరవాలు కీర్తులు ఇవన్నీ కూడా మన అహంకారానికి మేతలు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అన్నాడు, ఈ ప్రపంచంలో ఆత్మజ్ఞానం ఎవరికి అక్కర్లేదు, ఈ ప్రపంచంలో ఎవరికి ఆత్మజ్ఞానం. ఎందుకేటంటే ఎందుకు అక్కర్లేదంటే ఆత్మజ్ఞానం యొక్క విలువ వాడికి తెలియదు. మనిషి వాడి తప్పు కాదు, వాడికి ఆత్మజ్ఞానం యొక్క విలువ తెలియటం లేదు. దాని విలువ కనుక తెలిస్తే దాని సముపార్జన కాడు ప్రయత్నం చేస్తాడు, అవసరమైతే భూమి యొక్క అంత్యదాకా ప్రయాణం. సత్యాన్వేషకుడు పవిత్రుడు కాని వాడు సత్యాన్వేషకుడు కాలేదు. సత్యాన్వేషకుడు కాని వాడికి సత్యం గోచరించదు, సత్య సాక్షాత్కారం జరగదు. సత్య సాక్షాత్కారం లేకపోతే వాడికి ప్రేరణ లేదు, ఆత్మనిష్టి లేదు, ప్రేరణ లేదు. అంచేత సత్యాన్వేషకుడు మాత్రమే, వాడు మాత్రమే అవసరమైతే సత్యానుభవం కోసం, సత్యాన్ని తెలుసుకోవడం కోసం భూమి యొక్క అంచు దాకా ప్రయాణం చేస్తాడు. అంచేత ఆత్మజ్ఞానం యొక్క విలువ తెలియకపోతే ఆ విలువ చెప్పండి. ఇవో ఆత్మజ్ఞానం అయితే దాని వైభవం ఇలా ఉంటుంది, దాని వికాసం ఇలా ఉంటుంది. సుఖమే సుఖము, శాంతే శాంతి, ఆనందమే ఆనందము, ఎటు చూసినా ఆనందమే, ఎటు చూసినా సుఖమే, ఎటు చూసినా సానందమే, ఎటు ఇమోర్టాలిటీ అందులో ఈజు లాటమే, సంతోషమే సంతోషం. శరీరం ఉంటే ఎవరికి కావాలి, శరీరం లేకపోతే ఎవరికి కావాలి, లోకం కనిపిస్తే ఏముంది, లోకం కనిపించకపోతే ఏముంది, ఏమీ లేదు. ఆనందంలో శాంతిలో ఇలా ఊగిసలాడుతూ ఉంటాం, అది ఆత్మజ్ఞాన యొక్క. ఈ ప్రపంచంలో ఏ వస్తువులోని సుఖం అనేది లేనే లేదు. సోదర మహాశైలాడు ఉయ్యామై విడిచిపెట్టకండి. అందరు రమణ భక్తులు అందరూ నాన్నగారు ఉయ్యామై వదిలేస్తున్నారు, పెద్ద పెద్ద గ్రంథాల్లో గడిపోతున్నారు. ఈ ప్రశ్న అంకుశం, ఏనుక్ అంకుశం ఎటువంటిదో నేనే ప్రశ్న. మనోనిగ్రహానికి అంకుశం లాంటిది, మనస్థితి నిగ్రహం లేకుండా మనస్సు అణగదు. మనస్సు అణగితేనే కానీ ఆత్మజ్ఞానానికి సమాయత్తం కాదు. అణిగిన మనస్సుకు మాత్రమే ఆత్మానుభవం, ఆత్మజ్ఞానం తనకి, ఆత్మజ్ఞానానికి వాడు ఫిట్ అవుతాడు. అణిగిన మనస్సు ఉన్నవాడికి మాత్రమే ఆత్మజ్ఞానానికి ఫిట్ అవుతాడు. కానీ ఆ చివరి స్టేజ్ లో ఆ జ్ఞానం వాడికి, అనుభవం జ్ఞానం స్వరూపంగా వాడికి వ్యక్తమయ్యే మందుకు మట్టికి ఈశ్వరుని దయ కావాలి, ఈశ్వరుని అనుగ్రహం కావాలి. మనం చేయగలిగింది చేస్తాం. ఆ చివరి మిట్లో మటుకి ఆ సత్యం ఉన్నది ఉన్నట్టుగా మనకి వ్యక్తం అవటానికి మటుకి అక్కడ బట్టి డివైన్ ఇంటర్ఫీరెన్స్ ఉండాలి. డివైన్ ఇంటర్ఫీరెన్స్ తప్పనిసరిగా అవసరం. మనం చేయగలిగింది ఏదో చేస్తాం. చెప్తున్నామమ్మా, ఏం చెప్తున్నామో ఇప్పుడు ఇక్కడ పెద్దగా వినటం లేదన్నమాట. సత్యాన్వేషకుడు అంటే ఐనిస్టర్ ఏం చెప్పేది ఏంటంటే, నీకు సత్యము విలువ చెప్పాలి వాడికి, స్టూడెంట్కి సత్యం విలువ చెప్తే వాడి సత్యాన్ని సంపాదించుకోవాలని జరుగుతుంది. వారి సత్యాన్ని సంపాదించుకోవాలి, దాన్ని సముపార్జన చెయ్యాలి, దానేటువంటి ఆ జిజ్ఞాస కలుగుతుంది. అంటే జిజ్ఞాసే పెట్టుబడి, ముముక్షత్వమే పెట్టుబడి. సత్య జ్ఞానము లేని ఈ జన్మ ఫలమేమి, ఉప్పుగా రాలేదు అరుణాచల. అంటే సత్య సాక్షాత్కారం లేకుండా ఈ శరీరాన్ని విడిచిపెడితే ఈ గోడ ఎంతో మనం అంతే, ఈ గోడ ఏం ప్రయత్నం చేయదు. అలాగే మనం సత్యాన్వేషణం కదా, సత్యాన్వేషణ మనలో లేకపోతే మనం కూడా ఈ గోడతోడు సమానం. ఇక్కడ మీరు గ్రహించవలసింది, రమణుడు సరే తత్వం, సరే తత్వం అది విడిచిపెట్టండి, మనల్ని వెంటాడుతూనే ఉంటాడు. రమణుడు మనకి పెద్ద తత్వం. బంధువుల గురించి సామెత ఉంది, బంధించేవారు బంధువులని. బంధువులు ఎవరంటే బంధిస్తారని. రమణుడు కూడా మనకు బంధువే, డిజస్ట్ చేయటం చాలా పెద్ద బంధువు. అంటే బంధుత్వం కలిసి ఇక్కడ రమణాశ్రమానికి వస్తున్నాం వెళుతున్నాం, పెద్ద బంధువు బిగ్గెస్ట్ ఏమిటి. ఈ పెద్ద బంధువు బంధించడు, బంధంలోంచి విడుదల చేసే బంధువు వీడు రమణానుగ్రహం. అది రమణుడు రమణాచార్యుడు మనకి పెద్ద బంధువు. వీడు బంధంలో బంధించడు, మనల్ని బంధించే బంధువు కాదు, బంధంలోంచి విడుదల చేసే బంధువు. తర్వాత ఇంకోటి మాట చెప్పండి, మీకు కలిగి ఉన్న దాంట్లో మీకు ఏదైనా ఉంటే ఇతరులకు సహాయం చేయండి. ఇతరులకి మీరు చేయగలిగింది, ఇతరులకి మీరు ఏదైనా, నేనేమన్నా పుస్తకం ఈ సూత్రాలన్నీ ఉన్నాయి, మీరు అది వదిలేశారు. మీరు టెక్స్ట్ బుక్ మానేశారు, ఫండమెంటల్స్ వదిలేశారు. అసలు ఇప్పుడు అందరూ నోట్స్ లోకి వెళ్ళిపోతున్నారు. టెక్స్ట్ బుక్ ఎవరు చదవటం లేదు, కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఎవరో టెక్స్ట్ బుక్ చదవటం లేదు, నోట్స్ దానికి ఆ టెక్స్ట్ బుక్ మీద నోట్స్ రాస్తున్నారా, నోట్స్ చదువుకోవటం, లేదా కడతా పట్టడం, పేపర్లో నాలుగు ముక్కలు రాయటం, బయటకు వచ్చేయటం. అందరూ టెక్స్ట్ బుక్ వదిలేశారు. ఊయామయ అనే బుక్ టెక్స్ట్ బుక్ లాంటిది. అది ఏం చెప్పారంటే, ఊయామయలో ఇతరులకు నువ్వు చేసే సహాయ సహకారములు అంతా తిరిగి నీకే వచ్చేస్తాయనే సంగతి నీకు తెలిస్తే ఇతరులకు నువ్వు సహాయం చేయకుండా ఎలా ఉండగలవు? ఓ సామెత ఒకటి ఉంది, మనం చిన్నదంతా మలం కింద మారిపోతున్నట్టుంది. మనం చిన్నదంతా మలం కింద మారిపోతున్నట్టుంది, ఇతరులకు ఇచ్చింది పుణ్యం కింద వస్తుంది. మనం చిన్నదంతా మలం కింద మారిపోతుంది, ఇతరులకు మనం చేసిన సహాయ సహకారాలు మనకు పుణ్యం తీసుకొస్తాయి. ఇచ్చేదంటే జ్ఞాన సముపార్జనకి పుణ్యబలం కూడా ఉండాలి. జ్ఞాన సముపార్జనకి పుణ్యం అనేది గమ్యం కాదు, అయినప్పటికీ జ్ఞాన సముపార్జనకి సత్కర్మ ఉండాలి. అంటే సత్కర్మ, నిష్కామ కర్మ, నిష్కామ భక్తి, ఇవన్నీ ఎందుకంటే మన మనస్సును పవిత్రం చేస్తాయి. అందుకే కృష్ణుడు సెల్ఫ్లెస్ లవ్, సెల్ఫ్లెస్ వర్క్, ఇవన్నీ భగవద్గీత పొడిగినా చెప్పుకుంటూ వస్తాడు. ఒకసారి రిపీట్ చేస్తూ ఉంటాడు, చెప్పిందే చెబుతూ ఉంటాడు. ఎందు చేయడం? మన పవిత్రం చేయడం కోసం. నిష్కామ కర్మ ఎందుకు? మనం పవిత్రం అవడం కోసం. నిష్కామ సెల్ఫ్లెస్ లవ్ ఎందుకు అంటే అది మనం పవిత్రం అవటం కాదు, మనం పరమ పవిత్రం అవటం కోసం. అంటే లోపలున్న సద్వస్తు ఎంత ఏకంగా ఉందో, ఎంత పవిత్రంగా ఉందో, అంత ప్యూరిటీ మనకు వస్తేనే కానీ తదాకారం చెందలే. లోపల వస్తువు ఎంత పరమ పవిత్రంగా ఉందో, మన మనస్సు కూడా అంత స్వచ్ఛంగా, అంత స్పష్టంగా, అంత ఏకంగా ఉంటేనే కానీ తదాకారం చెందలేదు. తర్వాత ఇంకోటి, రమణ మహర్షి గారు ఇంకో మాట చెప్పారు ఊయామయలో, పులి నోట్లో పడ్డ మాంసపు ముక్క. ఎవరైనా ఈ రమణ గేట్లోకి వచ్చి మళ్ళీ రమణ మహర్షి మీద కోపాలు వచ్చి ఈ గేట్ ని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఎక్కడికి మీరు పరిగెత్తినా, ఎక్కడికి పరిగెత్తినా మళ్ళీ ఈ గేట్లోకి రావాల్సిందే. మీకు మోక్షం కావాలంటే ఇంకా ఆల్టర్నేటివ్ లేదు, మీకు కోపాలు రావచ్చు. మీకు గంటలో రమణ మహర్షి మోక్షం ఇచ్చారనుకుని మీరు వస్తా అనుకున్నాడు కూడా అనుకోండి, మీకు ప్రిపరేషన్ లేదనుకోండి, వెళ్ళిపోతారు, మళ్ళీ కోపం వచ్చి వెళ్ళిపోతారు. లేకపోతే ఈ భక్తులకి ఏంటి, గురువులు మార్చడం, గురువులు మార్చడం, లేకపోతే దేవాలయాలు మార్చడం, విష్ణువు కాదని శివుడు, శివుడి కాదని విష్ణువు. అంటే అసలు ఆ గురువు అంటే ఏంటో మనకు తెలిస్తే కదా, మనకు ఏది మంచిదో మనకంటే గురువుకి ఎక్కువ తెలుసు అన్న సంగతి కూడా మనకు తెలియటం. జ్ఞానం మాట వదిలైంది, ఆ సుప్రీం స్టేట్ మాట, ఎటర్నిటీ మాట వదిలైంది. మనకి ఏది మంచిదో మనకంటే ఎక్కువ గురువుకి తెలుసు అన్న సంగతి కూడా మనకు తెలియటం లేదు అని చెప్తారు. రమణుడు ఏమన్నాడంటే, మనం ఇక్కడ ఏ సంబంధం లేకుండానే కలుసుకున్నాం, ఈ సంబంధం మరణ మరొక చోట కలదు. చాలు ఇంకో మాట ఏంటి, ఒక్క మాట చాలు, మనకు అభయం, మనకు అభయం కావాలి. ఈ పూర్వజన్మల్లో మనకేమి సంబంధం లేకుండానే ఇక్కడ కలుసుకున్నాం, ఈ సంబంధం మనల్ని మరొక చోట కలపదా? పెరిమాళ్ళు చూడదన్నాడు. ఓ పెరిమాళ్ళు, ఓ పెరిమాళ్ళు, ఒకవేళ నువ్వు నరకానికి వెళ్ళినా నిన్ను ఉద్ధరించడానికి నరకానికి వస్తాను, తనకి నరకానికి వెళ్ళి పనులు చేయి. ఓ పెరిమాళ్ళు, ఓ పెరిమాళ్ళు, ఒకవేళ నువ్వు నరకానికి వెళ్తాను, అది గురువు యొక్క దయ, కంపాషన్. దాని గురువు యొక్క దయకి హద్దులు ఉండవు, దానికి ఏమి సరిహద్దులు ఉండవు. అది నిజమైన నేను, నిజమైన నేనికి హద్దులు ఉండవు, దానికి ఉపాధి ఏముండదు. నిజమైన నేనికి అన్ని ఉపాధులు తానే, అంతటా తానే, అంతటా అన్ని హృదయంలో ఏం జరుగుతుందో ఎరుక ఉన్నవాడే ఆయన, ఎరుక కలిగి ఉంటాడు. ప్రత్యేకంగా ఒక దేహానికి మనం గురువుని ఏం చేస్తాడో, ఒక దేహానికి పరిమితం చేస్తాం, ఒక మనస్సును ఒక పరిమితం చేస్తాం. ఇది ఎలా చేసినా పర్లేదు, మన అజ్ఞానాన్ని తీసుకెళ్లి ఆయన మీద ఆరోపిస్తాం. మనకు ఉన్నది అదే కాబట్టి, ఏదైనా మనకు ఉన్నది మనం ఇతరులకు ఇవ్వగలం, కానీ మనలో లేనిది ఇతరులకు ఇవ్వలేము. మన అజ్ఞానాన్ని తీసుకెళ్లి మనం ఆయన్ని ఆరోపిస్తాం, ఆయనకి ఆరోపిస్తూ ఉంటాం. కానీ ఎన్ని చేసినప్పటికీ గురువును నిందించినా, గురువుని విమర్శించినా, చంటి పిల్లలను మనం ఎత్తుకుంటాం, ఎత్తుకు ముద్దు కోసం ఎత్తుకుంటాడు, ఏమో మోతరుగా సిద్ధం చేస్తాడు, కాళ్ళతోడు తన్నుతాడు. అలాగని కింద పడేయం, మనం కంటి బిడ్డను కింద పడేయం. అయినప్పటికీ అలాగే మనం కూడా, మనందరం ఆయన బిడ్డల్లాంటి వాళ్ళు, రమణ గురువుకి మనందరం బిడ్డల్లాంటి వాళ్ళు. ఒకసారి సన్నిహితంగా మనకు కనిపిస్తా ఉంటాడు, ఒకసారి ఎక్కడో దూరంలో ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాడు, ఒకసారి రమణ భగవాన్ మనల్ని వదిలేసి ఎడ వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోయాడు అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి సజీవంగా ఆయన ప్రజెన్స్ హృదయంలో ఫీల్ అవుతా ఉంటాం. రమణుడు ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, మనకు కనిపించడం ఎక్కడికి పోయాడు అనిపిస్తుంది. ఒకసారి మళ్ళీ ఎప్పుడు దూరం వెళ్ళిపోయినట్టు ఉంటుంది. మరింత సన్నిహితంగా, మరింత సన్నిహితంగా మన హార్ట్కి మరింత క్లోజ్ గా రావటానికే దూరంగా వెళ్ళిపోయాడని ఊరికి అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ మనస్సుకు సంబంధించినటువంటి తలంపలు. చలంగారు అన్నారు, నీ చూపు వెలుగులో, నీ చూపు వెలుగులో, నీ హాస రేఖలో ఎక్కడ నదయ శక్తి, ఏ మాటను నదయిమహత్తర ప్రేమ, స్వాటి మాటలు లేనిచ్చాల నీరమ్మ అన్నా. అంటే వన్ టచ్ ఈజ్ ఎనఫ్, వన్ గ్లాన్స్ ఈజ్ ఎనఫ్, వన్ వర్డ్ ఈజ్ ఎనఫ్. ఊరికే ఆయన నడక కూడా అనుగ్రహం, మాట అనుగ్రహం, చూపు అనుగ్రహం, మౌనం అంతకంటే అనుగ్రహం. ప్రతిదీ అనుగ్రహమే. గురు యొక్క స్వరూపమే అనుగ్రహం, ఆయన కోపం అనుగ్రహం, అన్ని అనుగ్రహమే. అందుచేత ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మనకి ఆయన శరీరం ఇప్పుడు లేకపోయినా రమణుడు గురువు ఉన్నాడు. చచ్చిపోయేవాడు గురువు ఎలా అవుతాడండి? గురువు చచ్చిపోడు, గురువు చచ్చిపోడు. మన శరీరం చనిపోయినప్పుడు మనం ఎలాగైతే చనిపోతున్నాం చనిపోతున్నాం అలా అనుకుంటే, రమణ భగవాన్ శరీరం పోయినప్పుడు కూడా రమణ నేను చనిపోతున్నాను నేను చనిపోతున్నాను రమణ భగవాన్ అలా అనుకుంటే అది గురువే కాదు. గురువు చనిపోడు, చనిపోయేవాడు గురువు కాదు. గురువు అంటే ఆత్మ, గురువు అంటే సత్యం, గురువు అంటే బ్రహ్మ పదార్థం, గురువు అంటే శాంతి, శాంతి గురువు అంటే శాంతి, గురువు అంటే సుఖం, గురువు అంటే కాంతి, అన్ని అదే సత్వం చిత్తు ఆనందం ఇలా వర్ణిస్తారు. కాన్సెప్ట్ ఆఫ్ బ్రహ్మం ఎన్ని చెప్తారు ఏంటి బ్రహ్మం? కాన్సెప్ట్ ఆఫ్ బ్రహ్మం ఏంటంటే సత్వం చిత్తు ఆనందము, ఇవన్నీ కూడా మాటల పొడిగింపు. ఏదైతే సత్తో అదే చిత్తు, ఏదైతే సత్తో అదే ఆనందము. సత్యం నీకు చిత్తుగా కనిపిస్తోంది, సత్యం నీకు ఆనందంగా కనిపిస్తోంది. వీరికి సత్తు చిత్తు ఆనందం అని మాటలు పొడిగించి చెప్పడం కానీ, ఏదైతే సత్తో అదే చిత్తు, ఏదైతే సత్తో అదే ఆనందము, ఆ ఉన్న సుఖము ఎక్కడా లేదు. ఇవన్నీ కూడా గోల్డెన్ సెంటెన్స్. ఈ మనం ధ్యానం చెయ్యాలి, ధ్యాస పెట్టాలి, ధ్యానం చెయ్యాలి. మన ధ్యాస ధ్యానంగా మారుతుంది. ధ్యానం చేయగా చేయగా, ధ్యానం చేయగా చేయగా మనకి అది మన సొంతం అవుతుంది. మనం ధ్యానం చేయగా చేయగా ఏ వస్తువు, ఆ వస్తువు మనకేమవుతుంది, సొంతం అవుతుంది. ఇక్కడ రమణ భగవాన్, రమణ భగవాన్ టీచింగ్ అంతా ఒకటి, ఆయన నిష్ఠ, ఆత్మ నిష్ఠ ఒకటి. ఆయన టీచింగ్ అంతా ఒక భాగం కింద తీస్తే ఆయన నిష్ఠ, ఆత్మ నిష్ఠ వేరు. ఎప్పుడు అందులోంచి ఆయన పతనం అవ్వలేదు అసలు. ఆ మూడు అవస్థల్లో కూడా ఆత్మ నిష్ఠలోనే ఉన్నాడు. నిన్న రెడ్డి గారు దాని గురించి కొంత వివరించారు. రెడ్డి గారు ఇంకో అరగంట మాట్లాడి సరిపోనాం, మరి నాకు టైం సెన్స్ లేదు, రెడ్డి గారికి టైం సెన్స్ ఉంది. సరిగ్గా ఆయన గడివారం చూసి ముగించేసుకున్నారు. మేము ఎలా పోతా ఉంటాం, మాకు బ్రేకులు లేవు, మా కారుకు బ్రేకులు లేవు. ఎప్పుడైనా యాక్సిడెంట్ లో పడుతుంది, బ్రేకులు లేని కారు అవుతుంది యాక్సిడెంట్. అందుచేత మీకు ఉన్నది రమణ భగవాన్ అంటే అక్కడ అక్కడ శరీరం కాదు. అంటే రమణ భగవాన్ చెప్పిన మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. ఆ వైభవం వేరు, ఆ నిష్ఠ వేరు. ఆయనకి మామూలుగా రమణ భగవాన్ ఒకరు, రామకృష్ణ పరమహంస ఒకరు, పండితులందరూ ఎలా చదువుకున్నారో అలాగే వీళ్ళు కూడా ఏ యూనివర్సిటీలో అయినా చదువుకుని వస్తే ఆహా, ఏది ఆ సరళమైన, ఆ సరళమైనటువంటి డైరెక్ట్ గా చెప్పే బోధ మనకి అందకపోను. ఆ యూనివర్సిటీలు చదువు అందరూ, ఆ యూనివర్సిటీ చదువు కలిపిద్దరు వీళ్ళు కూడా. ఆ యూనివర్సిటీ చదువు వాళ్ళ ఇద్దరికీ లేకపోవటం మన అదృష్టం, వాళ్ళ అదృష్టం కాదు మన అదృష్టం. అది వాళ్ళు చదువుకుని చదువు అంతా ఏం చేస్తారు, ఆ మాటల్లో కలిపిద్దరు వాళ్ళు కలిపిద్దరు. అని చెప్పి ఇక్కడ రమణ భగవాన్ ఒక మాట చెప్పారు, మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ప్రేమించేది మీ శరీరం విడిచిపెట్టేస్తున్నారు, మమ్మల్ని ఎవరు ప్రేమిస్తారు, మమ్మల్ని ఎవరు ఆదరిస్తారు, మమ్మల్ని ఎవరు గౌరవిస్తారు? రమణ భగవాన్ అన్నారు ఒక మాట, ఏదైతే మిమ్మల్ని ప్రేమిస్తుందో దానికి చావు లేదు, చనిపోయేది మిమ్మల్ని ప్రేమించదు, ఈ ఒక్కటే మాకు చాలు. ఏదైతే ప్రేమిస్తుందో మిమ్మల్ని దానికి చావు లేదు, ఏదైతే చనిపోతుందో అది ఎప్పుడు ప్రేమించదు, ఇప్పుడు ప్రేమించటం లేదు. ఏదైతే ప్రేమించడం లేదు అది ఇప్పుడు ప్రేమ, దేహం ఇప్పుడు ఉంది, మిమ్మల్ని ప్రేమించి ఇప్పుడు కూడా దేహం కాదు. ఏదైతే ప్రేమిస్తుందో దానికి చావు లేదు. ఇప్పుడు దేహం ఎక్కడ ఉంది? దేహం మిమ్మల్ని ప్రేమిస్తుంది అనుకుంటున్నారు, ప్రేమించేది దేహం కాదు. ఏదైతే ప్రేమిస్తుందో దానికి చావు లేదు. ఇది ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఏ జన్మలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆయన అంతర్యామిగా ఉన్నాడు, సర్వసాక్షిగా ఉన్నాడు. మనలో ప్లస్ పాయింట్స్ చూస్తున్నాడు, మనలో మైనస్ పాయింట్స్ చూస్తున్నాడు. ఈ మైనస్ పాయింట్స్ ఈ ఎలా తక్కించాలో చూస్తున్నాడు. అంటే ఈ మన లోపల ఏదైనా పసరుంటే ఆ పసరును ఎలా తక్కించాలో చూస్తున్నాడు. ఇంకే పసరు నుంచి వికారం వస్తూ ఉంటుంది. ఆ పసరు పోతే ఏమీ లేదు, డబ్బా బయట అండబెట్టేస్తే వాసన పోతుంది. అలాగే మనలో ఉన్న పసరు గురువు ఏదో రూపంలో ఏదో సంఘటన క్రియేట్ చేసి, గురువు ఏం చేస్తాడంటే అవసరమైతే ఏదో సంఘటన క్రియేట్ చేసి అజ్ఞానంలోంచి బంధంలోంచి విడుదల పొందటానికి చూస్తాడు. రమణ భగవాన్ చెప్పిన బోధ ఏమిటంటే, మూల తలంపుకు వేరుగా అజ్ఞానం లేదు, మూల తలంపుకు భిన్నముగా అవిద్య లేదు, మూల తలంపుకు భిన్నంగా నరకం లేదు, మూల తలంపుకు భిన్నంగా అహంకారం లేదు. అంతా మూల తలంపే. అది ఉంటే అంతా ఉంది, అది లేకపోతే ఏది లేదు. అది ఉంటే నువ్వు ఉన్నావు, అది ఉంటే నేను ఉన్నాను, అది ఉంటే దేవుడు ఉన్నాడు, అది ఉంటే స్వర్గలోకం ఉంది, అది ఉంటే నరకలోకం ఉంది. ఈ మూల తలంపు ఒక పేక మొక్కల కోట లాంటిది. అటు ఇటు షేక్ చేయండి, దాన్ని డౌట్ చేయండి, షేక్ చేయండి, ఒక విచారణ చేయండి, ఆ మూల తలంపు అనేటువంటి ఆ పేక మొక్కల కోట పడిపోతుంది. దాన్ని అదే మనం అనుకున్నప్పుడు ఆయనకి ఎలా షేక్ చేస్తే, మనం అందరం డౌటింగ్ తామస్తులు. డౌటింగ్ తామస్తులు కాని వాడికి సరైన గట్టి మార్గం సరిపోతుంది. మనకు డౌటింగ్ తామస్తులు కాబట్టి విచారణ మార్గం పెట్టారు మనకి. అందుచేత ముందు ఆ మూల తలంపు, ఆ మూల తలంపు విడిగా అజ్ఞానం అంటే ఏమి లేదు. అజ్ఞానం అంతా మూల తలంపులో ఉంది. ఆ మూల తలంపునే మీరు అనుకుంటున్నారు. అది పోతే మీరు పోరు, అది పోతే మీరు పోరసరి కదా. మీరు ఎవరుగా ఉన్నారు, అది మీ ఎరుకులోకి వస్తుంది, ఎరుకులోకి వస్తుంది. అంచేత సుఖాన్ని మీరు సుఖం కావాలి అని అనుకోవటంలో పొరపాటు లేదు. ప్రతి మానవుడికి హ్యాపీనెస్ కావాలి, వాడు స్వరూపంలో హ్యాపీనెస్ ఉంది కాబట్టి సుఖం కావాలనుకోవటం పొరపాటు లేదు. ఆ సుఖాన్ని ఎక్కడ ఉంది అక్కడ వెతకటం మానేసి ఎక్కడ లేదు అక్కడ వెతుకుతుంది, అది పొరపాటు. హ్యాపీనెస్ ని కావాలనుకోవటంలో పొరపాటు లేదు. ఆ హ్యాపీనెస్ ఎక్కడ ఉంది అక్కడ నీకు ఎదగటం లేదు. ఎక్కడైతే లేదు అక్కడ వెతుకుతున్నావు. అంటే లేని చోట ఎన్ని కోటి జన్మలు ఎత్తినా నీకు అది దొరకదు అయ్యా. ఎక్కడైతే ఉందో అక్కడ వెతికి దొరుకుతుంది. తట్టండి, తిరుగుబడుతుంది, వెతకండి, దొరుకుతుంది. బైబిల్లో చెప్పండి, వెతకండి, దొరుకుతున్నది, తట్టండి, తిరుగుబడుతుంది. అంచేత నీకు ఆ మూల తలంపు, మూల తలంపుకి విడిగా ఏమీ లేదు, అంతా మూల తలంపే. ఆ దాంట్లోంచి విడుదల పొందటానికే మన సాధన అంతా గురి పెట్టాలి అక్కడ. అది అర్థం చేసుకోవడం అంటే మూల తలంపుని విచారణ చేస్తే మళ్ళీ మూల తలంపుని పెంచుకోకూడదు. బయట మనం ఏదైనా సత్కర్మ చేసినా, ఇంకో పని ఏదైనా చేసినా, ఇంకో పుణ్యం చేసినా, లేకపోతే మంచి నిష్కామ సెల్ఫ్లెస్ వర్క్ చేసినా, మరొకటి చేసినా ఆ మూల తలంపు బిగుసుకుపోవటానికి, ఎందుకని మూల తలంపులోంచి విడుదల పొందటానికి చెయ్యి. నేను ఆ ఘనకార్యం చేశాను, ఈ ఘనకార్యం చేశానని ఆ మూల తలంపులోంచి విడుదల పొందటం మానేసి ఆ మూల తలంపు దేహభావన పెరుగుతుంటే, దేహాభిమానం పెరుగుతుంటే, దేహభావన పెరుగుతుంటే, ఆ శవబుద్ధి పెరుగుతుంటే నీకు ఇంకా సత్కర్మ ప్రయోజనం ఏంటి? నువ్వు సత్కర్మ ప్రయోజనం ఏంటంటే దేహాభిమానంలోంచి విడుదల పొందటానికి. ఆ సత్కర్మ నీకు దేహాభిమానాన్ని పెంచుతుంట. సత్కర్మ ఎందుకు? నువ్వు రోగం తగ్గటానికి మందు వాడాలి. ఆ మందు నీకు రోగం తగ్గేంత దానికి పెరిగా రోగం పెంచి సైడ్ ఎఫెక్ట్స్ తీసుకొస్తుంటే ఆ మందు ఎందుకు ఫాలో చేయటం నువ్వు? అంచేత మనం అక్కడ గ్రహించవలసింది ఏంటంటే, సత్కర్మ చేసినా గుర్తింపులు లేకుండా చేయాలి. వారు గుర్తించాలి. దీని అహంకారానికి ఇతరులు ఉన్నారు, మనస్సుకి ఇతరులు ఉన్నారు, లోపల అజ్ఞానానికి ఇతరులు ఉన్నారు, జ్ఞానానికి ఇతరులు లేరు. అజ్ఞానానికి ఇతరులు ఉన్నారు, జ్ఞానానికి ఇతరులు లేరు. రమణ భగవాన్ ఒక మాట అన్నారు, అద్భుతం, అపూర్వం, ఉదాత్తం, వండర్ఫుల్, బ్యూటిఫుల్, చార్మింగ్ సెంటెన్స్. ఇది ముగిస్తున్నాం. మాకు గంట టైం ఇచ్చారు, మర్యాద పాటించాలి, సభా మర్యాద పాటించాలి. నేనే కనుక అజ్ఞానుడైతే నీకు చెప్పటానికి నా దగ్గర ఏమీ లేదు. నేనే కనుక అజ్ఞానంలో ఉంటే నీకు చెప్పటానికి నా దగ్గర ఏమీ లేదు. నాకే కనుక జ్ఞానం ఉంటే నాకు బోధించడానికి ఇతరులు లేరు. నేను జ్ఞానంలో ఉంటే నాకు బోధించడం నాకు ఇతరులు అంటూ లేరు. అజ్ఞానంలో ఉంటే బోధించడానికి ఇతరులకు బోధించడానికి ఏమి లేదు. జ్ఞానంలో అంటే బోధించడానికి ఇతరులు లేదు. చాలా వండర్ఫుల్ గా ఉంటుంది ఈ వాక్య. అంటే ఎవరినో ఉడికే అది ఉడికే ఆయనలో ధరిస్తున్నాం. సేవ పేరు చెప్పి అహంభావాన్ని తగ్గించుకోవాలి. కానీ సేవ పేరుతో అహంభావాన్ని పెంచుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు. సేవ పేరు చెప్పి పుణ్యం రావచ్చు, పుణ్యం వేరు, అది అనిపిస్తే పోతుంది. అంచేది రమణ భగవాన్ చెప్పిన మాటలు, ఆయనకి ఇతరులు అంటే అహంకారానికి ఇతరులు ఉన్నారు, కానీ ఆత్మకి ఇతరులు లేరు. చైతన్యానికి ఇతరులు లేరు. చైతన్యానికి డివిజన్ లేదు అసలు. ఒకసారి అన్నాడు కృష్ణుడు, నీకు అనేక జన్మలు వెళ్ళిపోయినాయి, నాకే అనేక జన్మలు వెళ్ళిపోయినాయి. అది ఉడికే వ్యవహారిక సత్యం. నీకు జన్మలు లేవు, నాకు జన్మలు అయినాడు. అది డివిజన్ లేదు, అది కాన్షియస్నెస్, అది చైతన్యం. చైతన్యానికి టైం అండ్ స్పేస్ కి డివిజన్ కి అచేతం. అంటే రమణ భగవాన్ అప్పుడే మనం విడిచిపెట్టేశాడు అనుకోకండి. రమణ భగవాన్ ఏ స్థితిని అయితే పొందాడు, ఏ స్టేట్ ని అయితే ఎత్తేం చేశాడు, అది పొందే వరకు, అది మన చేత పొందింపజేసే వరకు, అదే పులి ఒట్ల పడ్డ మాంసపు మొక్క, అది మనం పులు అది మన చేత పొందింపజేసే వరకు, ఆ స్టార్వల్ స్టేట్ కి, ఆ ఎటర్నిటీకి, ఆ ఇమ్మోర్టల్ స్టేట్ కి, అమృతానుభవానికి, ఆత్మానుభవానికి, అద్వైతానుభవానికి, ఆ స్థితికి మనం చేరే వరకు ఈ జన్మలో కాదు రాబోయే జన్మలో కూడా మళ్ళీ వెంటాడుతూ ఉంటాడు, మళ్ళీ వెంటాడుతూ ఉంటాడు, వెంటాడుతూ ఉంటాడు. ఆయనలో మనం ఐక్యం చేసుకుంటాడు, వాడే మన గురువు. అదే పులి నోట్లో పడ్డ మాంసపు మొక్క అని చెప్పి ముగిస్తున్నాం. మరి రామచంద్రరావు గారు అప్పుడు నిలబడ్డారు స్టాండింగ్ లో ఉన్నారు, ఆర్ట్ చేసి మన దాని అర్థం సిట్టింగ్ లో స్టాండింగ్ లోకి వచ్చింది అంటే ఫస్ట్ వార్నింగ్ అనమాట. ఇంకా రెండో వార్నింగ్ రాలేదు, ఫస్ట్ వార్నింగ్ వచ్చింది అని చెప్పి మీ అందరినీ వినయంగా ప్రార్థించేది ఏంటంటే సవినయంగా సగౌరవంగా అనసూయమ్మ గారు. అనసూయ అర్జునుడికి కూడా అనసూయ అని పేరు. మన అనసూయమ్మ గారి పేరు అనసూయ, అర్జునుడికి కూడా అనసూయుడని పేరు పెట్టారు. అనసూయ అంటే అసూయ అంటే ఎలా తెలియని వాడు అంటే అలా చెప్పు ఊరికే లేదు. కృష్ణుడు అర్జునుడితో నీ పేరు అనసూయుడు అయ్యా, నువ్వు అసూయుడైన వాడు చెప్పి ఆగలేదు కృష్ణుడు. నువ్వు అసూయ అంటే ఎలాగో తెలియని వాడు, అంతటి శాస్త్రం అన్నిటి బోధిస్తాను అంటే డిజర్వ్ అయ్యాడు. నువ్వు అనసూయుడు అని చెప్పు ఊరికలేదు, అనసూయుడు అని చెప్పి నీకు అసూయ అంటే ఎలా, అసలు అసూయలో మనకేం కలిసి రాదు. ఇంకా లోభిత్వం ఏదైనా ఒక రూపాయి కలిసి వస్తున్నావు, అసూయలో ఏం కలిసి రాదు. నువ్వు అనసూయుడు అయ్యా, అసూయ ఎలా ఉంటుంది, వీడి పేరు అనసూయమ్మ గారు అంటే గుర్తొస్తుంది. అసూయ ఎలా ఉంటుందో తెలియని వాడికి, అంటే సూర్యుడికి చీకటి ఎలా ఉంటుందో తెలియదు, అనసూయుడికి అసూయ ఎలా ఉంటుందో తెలియదు. అర్జున నువ్వు అనసూయుడు అయ్యా అని చెప్తే నువ్వు అనసూయుడు కాబట్టి ఆ ఒక్క గ్రేట్ క్వాలిటీ, వెరీ గుడ్ క్వాలిటీ, చాలా గొప్ప క్వాలిటీ. అసలు కొంతమందికి అసూయ ఎలా ఉంటుందో తెలియదు. అటువంటి అసూయ ఎలా ఉంటుందో, నువ్వు నాకు బంధువు, నువ్వు నాకు స్నేహితుడు, మనం కలిసి తిరిగాము, కలిసి నిద్రపోయాం, కలిసి ప్రయాణాలు చేశాం, బాగా బాగా అనుకున్నాం, అన్ని అన్ని దగ్గర బంధుత్వం ఉంది, స్నేహం ఉంది, అన్ని బాగున్నాయి. నీ కూడా ఎన్ని రాత్రి అహోరాత్రులు నీతో నువ్వు నేను కలిసి తిరిగాం, ఎప్పుడు ఎక్కడ నీ ఫేస్ లో అజనీయం కాని అసూయ కాని నేను చూడలేదు అర్జున అని ఆ సర్టిఫికెట్ చాలు వాడికి. ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీ, తమిళనాడు యూనివర్సిటీ సరి భగవంతు ఇచ్చిన సర్టిఫికెట్ వాడికి. నీ ఫేస్ లో నువ్వు నేను కలిసి తిరిగాం, కలిసి యుద్ధాలు చేశాం, అన్ని చేశాం, నీ ముఖంలో ఎప్పుడు అభినయం చూడలేదు, అసూయ చూడాం, కలిసి ప్రయాణాలు చేశాం, బాగా బాగా అనుకున్నాం, అన్ని అన్ని దగ్గర బంధుత్వం ఉంది, స్నేహం ఉంది, అన్ని బాగున్నాయి. నీ కూడా ఎన్ని రాత్రి అహోరాత్రులు నీతో నువ్వు నేను కలిసి తిరిగాం, ఎప్పుడు ఎక్కడ నీ ఫేస్ లో అజనీయం కాని అసూయ కాని నేను చూడలేదు అర్జున అని ఆ సర్టిఫికెట్ చాలు వాడికి. ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీ, తమిళనాడు యూనివర్సిటీ సరి భగవంతు ఇచ్చిన సర్టిఫికెట్ వాడికి. నీ ఫేస్ లో నువ్వు నేను కలిసి తిరిగాం, కలిసి యుద్ధాలు చేశాం, అన్ని చేశాం, నీ ముఖంలో ఎప్పుడు అభినయం చూడలేదు, అసూయ చూడలేదు, ఆ ఒక్క బ్రేత్ క్వాలిటీకి నీకు నేను స్వాధీనం అయిపోయి ఈ శాస్త్రాన్ని నీకు బోధిస్తున్నాను అర్జున అన్నాడు. అటువంటి అనసూయమ్మ గారు ఈ రోజున మనకి కృతజ్ఞతలు చెప్తారు. అంటే సభ యొక్క మర్యాద, మరలో సభ యొక్క మర్యాదను అనుసరించి ఆ కృతజ్ఞతలు చెప్తారు. మీకు చెప్తారు, నాకు చెప్తారు, నేను ఏదో నాలుగు మాటలు చెప్పిన ఈ పుణ్యంలో మాకు 10% కంటే ఎక్కువ ఇవ్వరు. మాకు ఇదో కృతజ్ఞతలు చెప్తున్నారు, వాడికి 5% ఇస్తారు. ఈ పుణ్యం జ్ఞాన యజ్ఞం ఇది. ఇదేంటంటే జ్ఞాన యజ్ఞం. వాడికి 5% కృతజ్ఞతలు చెప్పినందుకు నాకు 10%, మీకందరికి మీ మిగతా 85% మీకు అందరికి 12% పంచిపెడతారు. మొత్తం 100% మాకు ఈ పుణ్యంలో భాగం ఇవ్వరు. ఇది జ్ఞాన యజ్ఞం. భగవంతుడు అనేక యజ్ఞాలు చెప్పాడు. ద్రవ్య యజ్ఞం, జప యజ్ఞం, జ్ఞాన యజ్ఞం, అన్ని యజ్ఞాలు చెప్పాడు. ఈ రోజున ఈ సభ మటుకి జ్ఞాన యజ్ఞం. అయితే ఈ సభ ఈ జ్ఞానానికి అందరూ వారసులే, జ్ఞానానికి అందరూ వారసులే. రమణ భగవాన్ ముఖ్యంగా, అత్యంత ముఖ్యంగా ఈ ముగింపులో చెప్తున్నాను, చివరిలో చెప్తున్నానని, లాస్ట్ లో చెప్తున్నానని లీస్టనకూడదు మీరు. రమణ భగవాన్ ముఖ్యంగా చెప్పిదంటే నాకు ఆత్మజ్ఞానం రాదు, నాకు ఆత్మానుభవం రాదు, నాకు అద్వైత అనుభవం రాదు, ఆత్మసుఖం రాదు. నువ్వు అనుకోవటం, నువ్వు అనుకునే తలంపులే నీకు అడ్డు వస్తున్నాయన్న సంగతి నీకు తెలియటం లేదు. నీకేం అడ్డు రావటం లేదు. నీ ప్రారంభం కూడా నీకు అడ్డు రావటం లేదు. నాలుగు బళ్ళు ప్రారంభం ఉంది, 5 బళ్ళు ప్రారంభం కాదు. నువ్వు అనుకునే నీకు అడ్డు వస్తున్నాయి, కానీ నిజంగా నువ్వు సత్యాన్వేషణ, నీ ప్రారంభం కూడా అడ్డు రాదు. ప్రారంభం అనేది కేవలం దేహానికి పరిమితం అని అని చెప్పింది ఏంటంటే, నువ్వేం అలాగని అనుకోవద్దు, ఇలాగని అనుకోవద్దు, పెద్దవాడిని అనుకోవద్దు, తక్కువని అనుకోవద్దు, పూర్మేని అనుకోవద్దు, రిచ్గాని అనుకోవద్దు, సో అని సో అనుకోవద్దు, బ్యూటిఫుల్ అనుకోవద్దు, అగ్లీ అనుకోవద్దు, ఏం అనుకోకపోయా ఓర ఉండవయ్యే. ఆ ఓరక ఉండే స్థితికి ఆ ప్రభువు దగ్గరికి, ఆ యజమాని దగ్గరికి మన తోలుకుపోతున్నాడు మన గురువు రమణ గురువు. ఇప్పుడు అనసూయమ్మ గారు మన తోలుకెళ్తున్నాడు అక్కడికి. ఎక్కడికి? ఆ ఇమోట్రల్ అమృత అనుభవం పొందింపజేయటం కోసం. అనేక అనుభవాల ద్వారా, అనేక సంఘటనల ద్వారా గమ్యం ఏది మనకు తెలియకపోయినా మన గురువుకు తెలుసు. వాటి వైపుకి ఒకవేళ మనం దారి తప్పినా ఆ దారి మళ్ళీ మళ్లించి అమృత అనుభవం తోలుకెళ్తున్నాడు మన గురువు. అంటే గురువు యొక్క రుణం మనం తీర్చుకోలేం. అయితే జ్ఞాన ప్రదాత రమణ గురువు, జ్ఞాన ప్రదాత, శాంతి ప్రదాత, కాంతి ప్రదాత, మోక్ష ప్రదాత, అన్ని ఆయన మనకి అన్ని రమణుడే, సాధన రమణుడే, గమ్యము రమణుడే, అన్ని రమణుడే, మోక్షము రమణుడే, అన్ని రమణుడే. కేవలము గురు బుద్ధి కలిగి ఉంటే చాలు మనకి. గమ్యం ఏది మనకు తెలియకపోయినా మన గురువుకు తెలుసు. వాటి వైపుకి ఒకవేళ మనం దారి తప్పినా ఆ దారి మళ్ళీ మళ్లించి అమృతానుభవం తోలికెళ్తున్నాడు మన గురువు. అంటే గురువు గురువు యొక్క రుణం మనం తీర్చుకోలేం. జ్ఞాన ప్రదాత రమణ గురువు, జ్ఞాన ప్రదాత, శాంతి ప్రదాత, కాంతి ప్రదాత, మోక్ష ప్రదాత, అన్ని ఆయనే మనకి. అన్ని రమణుడే, సాధన రమణుడే, గమ్యము రమణుడే, అన్ని రమణుడే, మోక్షము రమణుడే, అన్ని రమణుడే. కేవలము గురు బుద్ధి కలిగి ఉంటే చాలు మనకి. ఇప్పుడు సభ యొక్క మర్యాదను అనుసరించి అనసూయమ్మ గారు కృతజ్ఞత పూర్వక వందనములు, అది యొక్క సభ మర్యాద అనుసరించి చెప్తున్నారు. అది ఇప్పుడు తర్వాత ఈ మైక్ ని వారికి అనసూయమ్మ గారికి స్వాధీనం
చేస్తాను. అనసూయవే అని చెప్తాను. అంటే నా పేరు పెట్టుకొని తను శ్రీకృష్ణుడుగా చెప్తున్నాను. నన్ను అర్జునుడిని చేసి, నన్ను అర్జునుడిని చేశానంటే తను సేవ ఇత్ర శుభాజ్ఞర్ అని చెప్పి ఆయన తానే శ్రీకృష్ణుడై మనకందరికీ ఆధ్యాత్మ బోధ చేశారు. ఇందుకోసం ఈ జ్ఞానరథం దీనివల్ల 125 జన్మదినం భగవాన్ జన్మదినానికి జ్ఞానరథం ఏర్పాటు చేసి జ్ఞానానికి పరాకాష్ఠ అయినటువంటి భగవాన్ యొక్క బోధనంతరం ఆయన శ్రీకృష్ణుడై శాభయుక్త శుభాంగరం మనకందరికీ చెప్పారు. మనకందరికీ దీనికి వారికి ఆశ్రమం తరఫున మనందరి తరఫున ధన్యవాదాలు.